ఈరోజు ఈసోట్రిక్ ఎస్ట్రాలజీకి మీ అందరికీ స్వాగతం. మనం క్రితం చెప్పుకున్న క్లాసులు అన్నింటిలో కూడా సప్తమహర్షులు, సప్తమాతృకులు, అలాగే దత్తమండలం అంటే సిరియస్ స్టార్లు, అలాగే వేరే కొన్ని పొజిషన్స్, వాటి వల్ల మన చేతనత్వం మీద ఉండే ప్రభావాలు ఇవి చెప్పుకున్నాం. అలాగే మన నిత్య జీవితంలో మన ఆలోచనల్ని, ముఖ్యంగా తద్వారా మన కార్యకలాపాలని, మన క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో, మనం చేసే పనులు ఏవైతే ఉన్నాయో, వాటిలన్నింటినీ ప్రభావితం చేసేవి గ్రహాలు. మనకు అతి దగ్గరగా ఉండేవి, మనం ఏ భూమి మీద ఉంటున్నా ఆ భూమి కూడా మనల్ని ప్రభావం చేస్తుంది, మనల్ని ప్రభావితం చేస్తుంది. అలాగే చంద్రుడు చేస్తాడు, కుజుడు చేస్తాడు, సూర్యుడు, మొత్తం అన్ని అలాగా మన ప్రభావితం చేసే ఈ గ్రహాలలో సూర్యుడికి ఫస్ట్ ప్లేస్ ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే సూర్యుడి నుంచి ఈ కిరణాల ద్వారా మిగతా గ్రహాలన్నీ ఏర్పడటం, ఆ గ్రహాల మీద జీవరాశి ఏర్పడటం, ఆ జీవరాశి ఆ గ్రహాలు ప్లస్ సూర్యుడి నుంచి వచ్చే కిరణాల యొక్క ప్రభావంతో పరిణామక్రమంలో ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. ఈ మొత్తం ప్రాసెస్లో సూర్యుడు చాలా చాలా ముఖ్యమైన ప్రధానమైన భూమిని పోషిస్తాడు. అలాంటి ప్రధానమైన సూర్యుడికి తర్వాత ఇంచుమించు అంత ఇంపార్టెన్స్ ఉన్నవాడు శుక్రుడు. శుక్రుడి గురించి చెప్పాలని ఎందుకు అనిపించిందంటే, మనం ప్రస్తుతం సెకండ్ రేలో ఉన్నాం. అంటే ఒక కాలానికి సంబంధించిన ఆ కాలం ఎంత ఉందంటే కొన్ని వందల వేల సంవత్సరాలు ఉంటుందన్నట్లయితే, అలాగా ఉండే ఆ కాల అవధిలో మనం ప్రస్తుతం సెకండరీ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాం. సెకండరీ అంటే మీకు అందరికీ తెలుసు, సెకండరీ ఏంటి, లవ్ విజ్డమ్. లవ్ విజ్డమ్ కిరణం యొక్క ప్రభావంలో ప్రస్తుతం ఈ పరిణామక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ఆ కిరణం పనిచేస్తుంది మన మీద. దాంట్లో ఆ లవ్ అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించినంత వరకు శుక్రుడు అధిపతి. శుక్రుడు అంటే శుక్ర గ్రహం కాదు, శుక్రుడు అనే ఒక గురువు ఉన్నాడు మన పురాణాల్లో ఉంటుంది. శుక్రుడు రాక్షసులకు గురువు అని, అలాగే బృహస్పతి దేవతలకు గురువు అని ఉంటుంది. కానీ శుక్రుడు దేవతలకి ఎంత బృహస్పతి గురువు అయి ముఖ్య స్థానం వహిస్తున్నాడో, అలాగే శుక్రుడు కూడా రాక్షసులకు గురువు అయినప్పటికీ కూడా ఆయనతో సమానమైన ఆధ్యాత్మిక ఉన్నతిని పొందినవాడే. ఆయన కూడా ఒక దైవీ లక్షణాలు కలవాడే. కానీ అసురులకు రాజు, అసురులకు ఆయన గురువు అని ఎందుకు చెప్తారంటే, ఆయన దగ్గర ఒక విద్య ఉంది, మృత సంజీవిని విద్య. మృత సంజీవిని విద్య అంటే చచ్చిపోయిన వాళ్ళని బతికించడం. చచ్చిపోయిన వాళ్ళని బతికించడం అనేది మనకు మంత్రశాస్త్రంలో కూడా ఉంది, మృత సంజీవిని మంత్రం. ఈయన దగ్గర ఉన్నది ఏంటంటే, పదార్థాన్ని అందమైన కళాఖండాలుగా తీర్చిదిద్దడం అనే శక్తి ఏదైతే ఉందో మానవుడిలో, దానికి అధిపతి శుక్రుడు. ఆ శుక్రుడు యొక్క ప్రభావం మనకు శుక్రగ్రహం ద్వారా, మధ్యలో సనత్కుమారులు ఉంటారు, సనత్కుమారులు ఆయన ప్రేమతో దాన్ని కలిపి మన భూమి మీదకి పంపిస్తుంటారు. అంటే శుక్రుడి నుంచి వచ్చే శుక్రుడు అనే ఒక కాస్మిక్ ప్రిన్సిపల్. కాస్మిక్ ప్రిన్సిపల్ అంటే విశ్వ అతీత స్థాయిలో మనం ఒక విశ్వాన్ని ఊహించుకుంటే, మీ అందరికీ జ్వాలకుల్ మహర్షి గారి కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్, లెటర్స్ ఆన్ అకల్ట్ మెడిటేషన్, వాటిలన్నింటిలో మొట్టమొదటి బొమ్మ ఉంటుంది. అది కాస్మిక్ ఫిజికల్. కాస్మిక్ ఫిజికల్ తర్వాత ఏముంటుంది, కాస్మిక్ యాస్ట్రల్, కాస్మిక్ మెంటల్, అలాగే పరానిర్వాణ. పరానిర్వాణ తర్వాత మహాపరానిర్వాణ అనే ఏడు ప్లేన్స్ ఉంటాయి. అది కాస్మిక్ బాడీ అనుకుంటే, ఒక విశ్వ అయితే హిరణ్య పురుషుడు అనుకుంటే, హిరణ్య గర్భుడు అనుకుంటే, దానికంటా ఇంకా అతీత స్థాయిలో ఉన్న ఒక ప్రేమ అనే ప్రిన్సిపల్ అనే ఒక గుణం ఏదైతే ఉందో ఆ గుణాన్ని వ్యక్తీకరించడానికి శుక్రుడిని గుర్తుగా చెప్తారు. ఆ శుక్రుడు అనే ప్రేమ అనే తత్వాన్ని మనకు సనత్కుమారులు ఈ భూమికి ఈ శుక్రుడి ద్వారా మనకు కనిపించే సూర్యుడి చుట్టూ తిరిగే శుక్రుడి ద్వారా మనకు భూమి మీద గుర్తుంటుంది. ఆ రకంగా మనకు శుక్రవారం చాలా ఇంపార్టెంట్. కొన్ని కొన్ని ఆశ్రమాల్లో కొందరు మాస్టర్స్ శుక్రవారం ప్రత్యేకమైన పూజలు, ప్రత్యేకమైన హోమాలు చేస్తూ ఉంటారు. అలాంటిది మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది. ఎక్కడంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రెండు మొక్కలైపోయింది కదా, కాకపోతే మన తెలుగునాట కూడా ఉంది. మాస్టర్ ఈకే గారు శుక్రవారం స్పెషల్ గా యజ్ఞం చేస్తారు. గురువు గారు స్పెషల్ గా ఆదివారాన్ని పెట్టుకున్నారు సూర్యుడికి సంబంధించి. సూర్యుడి తర్వాత అంత ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న ఇంకొక గ్రహం ఏది అని చెప్పుకున్నాం, శుక్రుడు అని చెప్పుకున్నాం. మా మాస్టర్ గారు, వీకే మాస్టర్ గారు శుక్రగ్రహానికి సంబంధించినవన్నీ భూమి మీద దించడం, ప్రేమ అనే దాన్ని గురించి సంబంధించి చెప్పడం. అందుకని ఆయన ఏం చేశారంటే శుక్రవారం ఇంపార్టెంట్గా మర్చిపోకుండా ఫాలోయర్స్ అందరూ కూడా హోమం చేస్తారు. ఎందుకంటే మాస్టర్ శ్రీదేవి గారు శుక్రుడి నుంచి శక్తిధారలు భూమి మీద తీసుకొచ్చే పనిలోనే ఆ చేస్తుండగా, ఆయన ఎక్స్పెరిమెంట్ చేస్తుండగా ఆయనకి ఆ శుక్రుడి నుంచి వచ్చే శక్తి తట్టుకునేంత కెపాసిటీ భూమికి లేదు. అందుకని ఏం చేశారంటే ఆయన దగ్గర హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితి వచ్చింది మాస్టర్ శ్రీదేవి గారికి. అంతటి శక్తి వస్తుందన్నమాట శుక్రుడి నుంచి. మరి ఆ శుక్రుడి కంటే సూర్యుడు ఇంకా ఎక్కువ యాక్చువల్గా. అలాంటిది సూర్యుడితో తాదాత్మ్యం చెంది అపర సూర్యుడిలాగా భూమి మీద మళ్ళీ ఉండి యుగ పరివర్తన చేస్తాను అని పరమ పూజ్య గురుదేవులు చెప్పడం మనందరికీ ఒక ఈ ఇసోట్రిక్ ఆస్ట్రాలజీ వింటున్న, అలాగే ఇసోట్రిక్ ఆస్ట్రాలజీ నేర్చుకుంటున్న వాళ్ళందరికీ వాళ్ళ యొక్క పని యొక్క భారం ఏంటి, ఎవరు గురువు పరమ అందరినీ మాట్లాడి అలాగే పరమపూజ గురుదేవుల యొక్క పని యొక్క భారం ఏంటి, వాటి వైడ్ రేంజ్ ఏంటి, దాంట్లో ఎంత శక్తి దాక్కుని ఉన్నది, ఇవన్నీ కూడా తెలుస్తాయి. ఆ రకంగా శుక్రుడు ఏం చేస్తాడంటే పదార్థాన్ని అందమైన రూపాలుగా తీర్చిదిద్దుతాడు. ఆ అందమైన రూపాల్లో నుంచి మనం ఒక అందమైన బొమ్మను కానీ అందమైన వస్తువుని కానీ చూసినప్పుడు మనకు దాని మీద ఒక రకమైన ఇది నా ఉంటే బాగుండు అనిపిస్తుంది. దాన్ని ఒక భాషలో ఏమంటారంటే అది నాకు ఉండాలి అనిపించడం మొదటి ఉంటుంది. ఆ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అనేది ప్రేమ అని పేరు పెడతారు. అంతకీ శుక్రుడు ఇవన్నింటినీ గవర్న్ చేస్తుంటాడు, వీటిలన్నిటి మీద రూల్ చేస్తూ ఉంటాడు. ఈ శుక్రుడు మనలో పరమాత్మ యొక్క మూడు క్వాలిటీస్ చెప్తారు. అదేంటంటే సత్యం, శివం, సుందరం. పరమాత్మ ఎలా ఉంటాడంటే ఎప్పుడు ఉంటాడు. సత్యం అంటే ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఒకసారి ఉండి ఇంకోసారి ఉండకుండా. అది ఎలాంటిది అంటే శివం ఎప్పుడు మనకి మంచే చేస్తుంది, ఎప్పుడు కళ్యాణకరమైన పనులు చేస్తుంది మనకు, ఇంకోటి చేయదు. అది ఎలా ఉంటుందంటే సుందరంగా ఉంటుంది, అంటే అందంగా ఉంటుంది. అందంగా ఉండడం అనేది శుక్రుడి యొక్క ప్రిన్సిపల్ అనమాట. అందము అనే ఎక్కడ మాట వచ్చినా శుక్రుడు బాగా ఉన్నవాళ్ళ మొహంలో అందం ఉంటుంది, మనుషుల్లో అలాగే వస్తువుల్లో. శుక్రుడు బాగా ఉన్న టెంపుల్స్ చూసామనుకోండి, బ్రహ్మాండమైన కళాఖండాలు దాంట్లో ఉంటాయి. అంతే తప్ప ఊరికే నాలుగు గోడలు కట్టేసి దాంట్లో ఒక విగ్రహ స్థాపన చేసి ఇది పెద్ద టెంపుల్ అంటే ఆ గోడల మీద ఏ ఉండదు, ఉన్నగా చల్లగా ఫ్లాట్గా ఉంటాయి. అలా కాకుండా మనం కొన్ని కొన్ని దేవాలయాలకు వెళ్తే తెలుస్తుంటుంది బ్రహ్మాండంగా ఉంటాయి, చక్కటి బొమ్మలు ఉన్నాడు. అలా చూస్తూ ఉండిపోవాలి. అలా అవన్నీ ఈ శుక్రుడి ప్రభావం వల్ల వస్తాయి. ఆ శుక్రుడి ప్రభావం వల్ల మనం భగవంతుణ్ణి ప్రేమస్వరూపుడుగా తెలుసుకోవటం అనేది ఏమిటో తెలుస్తుంది. భగవంతుడు లవ్ ఈజ్ గాడ్ అని ఎలా తెలుస్తుంది, ఎవరు చెప్పగలరు మనకు అంటే శుక్రుడి వల్ల, శుక్రుడి ద్వారా, శుక్రుడి అనుగ్రహం మనకు ఉంటే తెలుస్తుంది. అందుకని శుక్రుడి అనుగ్రహం మనకు తెలియాలంటే మన జాతక చక్రంలో శుక్రుడు ఎలా ఉన్నాడు దాన్ని బట్టి మనకు ఈ సత్యం వైపు వెళ్ళటం అనేది ఎలాగో తెలుస్తుంది. దాంట్లో ఈ అందాన్ని గురించి మూడు రకాల విధాలు చెప్తారు. మనకన్నీ కూడా మూడు మూడు ఉంటాయి. ఏంటది, ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్. ఈ ఫిజికల్ ఆస్పెక్ట్లో ఉన్నప్పుడు బ్యూటీని ఎలా అర్థం చేసుకుంటామంటే గ్లామర్, చాలా గ్లామర్గా ఉన్నాడు, గ్లామరస్ బ్యూటీ అంటాం. అంటే సినిమా వాళ్ళు ఎక్కువ వాడే పదం గ్లామర్, అంటే భౌతికమైన అందము. అవయవాలు సౌష్ఠవంగా ఉంటాం, అవయవాలు పొందికగా ఉంటాం, ముఖ కవళికలు, ముక్కు, కన్ను, నోరు, వాటి తీరు ఎలా ఉంటాయి, అందంగా తీర్చిదిద్దినట్టున్నాయి, ఓ చూడంగానే బ్రహ్మాండంగా ఉంది. అలా అన్నప్పుడల్లా కూడా అది భౌతికమైన విషయానికి మాత్రమే సంబంధించింది అయి ఉంటుంది. అది ఒక ఆస్పెక్ట్. దీన్ని ఇక్కడ ప్రేమను ఎలాగ గుర్తిస్తారంటే జస్ట్ గ్లామర్గా గుర్తిస్తారు అంతే. అంతకంటే లవ్కి ఏం వాల్యూ లేదు. అది ఎప్పుడు జరుగుతుందంటే మనిషిలో చాలా 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 మామూలు స్థాయిలో ఉన్నప్పుడు, లోవర్ లెవెల్స్లో మనిషి ఉన్నప్పుడు అందాన్ని భౌతికంగా చూడటం, గ్లామర్గా ఫీల్ అవ్వటం. గ్లామర్ అంటే ఒక ఆకర్షణ. ఆకర్షణ తప్ప ప్రేమకి అంతకంటే డెఫినేషన్ ఉండదు వాళ్ళ దగ్గర. అలాగే పర్సనాలిటీ స్థాయిలోకి వెళ్ళినప్పుడు, మానసిక స్థితిలో ఉన్నప్పుడు లవ్ ఆఫ్ బ్యూటీ. లవ్ని ఎలా అర్థం చేసుకుంటారే, అందంగా ఉంది. ఒక గులాబీని చూశారు, అబ్బా ఎంత బాగుంది అంటే అర్థం ఎంత అందంగా ఉంది అని అర్థం. బాగుంది అంటే అందంగా ఉంది. అలాగే ఒక బొమ్మను చూశారు, అబ్బా చాలా బాగుంది. అలాగే ఒక శిల్పం చూశారు, చాలా బాగుంది. అక్కడ అన్నీ ఏంటంటే మానసికమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు రూపం కాకుండా రూపం వెనక ఉన్న గుణాలను మనం గుర్తించడం అనేది జరుగుతుంది. రూపం వెనకాల గుణాలు ఉన్నాయంటే ఏంటి, వాడి యొక్క ధైర్య సాహసాలను మెచ్చుకునే వాడిని ఆరాధిస్తారు, వాడి యొక్క సత్యవ్రత దీక్ష ఏదైతే ఉందో దాన్ని చూసి ఆరాధిస్తారు. గాంధీ గారు ఉన్నారు, గాంధీ గారు ఫిజికల్గా అందగడ, ఫిజికల్గా ఏం అందమైన వాడు కాదు ఆయన, కానీ కొన్ని కోట్ల మంది ఆయన్ని ఆరాధిస్తారు. ఎలాగంటే బికాజ్ ఆఫ్ లవ్ ఆఫ్ బ్యూటీ కాదు, లవ్ మానసికమైన ఆయన యొక్క ఆదర్శాలు ఏవైతే ఉన్నాయో, ఆయన యొక్క ఉద్దేశ్యాలు ఏవైతే ఉన్నాయో, ఆయన యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆరాధిస్తారు. అలాగా మానసిక స్థలంలో ప్రేమను ఎలా అర్థం చేసుకుంటారు, అందము అని అర్థం చేసుకుంటారు. అలాగే నెక్స్ట్ వచ్చేప్పటికి ఆధ్యాత్మిక స్థితిలో, ఆధ్యాత్మిక స్థితిలో ప్రేమను ఎలా అర్థం చేసుకుంటారంటే లవ్ యాజ్ బ్యూటీ. లవ్ ఆఫ్ బ్యూటీ ఏమో మానసికం, లవ్ ఆఫ్ బ్యూటీ అంటే అందం కోసం వాటిని చూడటం. అబ్బాయి చాలా అందంగా ఉంది అని కొంచెం ఇంట్లో పెట్టుకుంటాం, లేకపోతే ఇది చాలా బాగుంది, ఈ ఐడియా చాలా బాగుంది, దీన్ని ఫాలో అవ్వాలనుకుంటాం, అంతే తప్ప లవ్ ఆఫ్ బ్యూటీ అది ఓఎఫ్ఎఫ్ కాదు, ఓఎఫ్ లవ్ ఆఫ్ బ్యూటీ. ఎప్పుడైతే ఆధ్యాత్మిక స్థితిలో అంటే మనం ఒక గ్రూప్ వర్క్ చేయటం, ఒక గ్రూప్ లెవెల్లో ఒక గురువు కింద మనం అందరం కూడా గురువు గారితో కలిసి పనిచేయటం అనేది స్థాయికి వ్యక్తి ఎదుగుతాడు, అప్పుడు లవ్ యాజ్ బ్యూటీ. అందమే ప్రేమ, ప్రేమే అందం, రెండు వేరుగా ఉండవు. అప్పుడు లవ్ అనేదే బ్యూటీ, బ్యూటీ అనేదే ప్రేమ. అంటే సత్యమే సుందరం, సుందరమే సత్యం, సత్యమే శివము, శివమే సుందరం, సుందరమే శివం. అలాగే సత్యం శివం సుందరం మూడు ఒకటే అనే ఒక ప్రాథమికమైన ఏదైతే అతి ముఖ్యమైన సూత్రం ఉందో భగవంతుడి గురించి, దాన్ని తెలుసుకోవడానికి శుక్రుడు వల్ల లవ్ యాజ్ బ్యూటీ అనేది సాధకుడికి తెలుస్తుంది. లవ్ యాజ్ బ్యూటీ అనేది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ట్రూత్. సత్యం దర్శనం అయ్యింది అంటే అర్థం లవ్ యాజ్ బ్యూటీ. లవ్ యాజ్ బ్యూటీని మీరు కూడా ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. లవ్ యాజ్ బ్యూటీ అంటే మనకు పురాణాల్లో కనిపిస్తుంది, ముఖ్యంగా ఈ దేవి సప్తశతిలో ఉంటుంది. వాడు అంటాడు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నన్ను పెళ్లి చేసుకుంటావు అని అడుగుతాడు అమ్మవారిని. అమ్మవారిని ఎలా అడిగిన వాడు ఇంకా ఉన్నారు. అలాగే అప్పుడు చెప్తుంది, నా సరే నువ్వు నన్ను గెలిస్తే కనుక నీతో నేను ఉండడానికి ఇష్టపడతాను అన్నట్టుగా చెప్తుంది. చెప్తే అప్పుడు వాడు అర్థం చేస్తాడు, చచ్చిపోతాడు. ఓకే, అది ఒక పద్ధతి. వాడు అలా అర్థం చేసుకున్నాడు, లోవర్ లెవెల్లో అర్థం చేసుకున్నాడు. మామూలుగా భౌతికంగా అమ్మవారు యొక్క అందం త్రిపురాదేవి కదా, ఆవిడ త్రిపురాలన్నిటికీ అందమైనది కాబట్టి అలా మాట్లాడతాడు రాక్షసుడు. అలా కాకుండా భగవంతుణ్ణి ప్రేమస్వరూపుడుగా, భగవంతుణ్ణి అందమైన వాడుగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఆధ్యాత్మిక జీవితంలో ముందరికి వెళ్ళగలరు. ఎలాగంటే నిజమైన ప్రేమ ఉన్న చోట మొహంలో ఆటోమేటిక్గా అందం ఉంటుంది. ప్రేమగా ఉన్నవాళ్ళ మొహంలో అందం అనేది ఒకసారి మాస్టర్ని అడిగాను, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ బ్యూటీ అని అడిగాను నేను రామకృష్ణ మాస్టర్ని. అడిగితే సిమెట్రికల్ ఎక్స్ప్రెషన్, సిమెట్రికల్ గా ఉండటమే బ్యూటీ సీతారాం అని చెప్తారు. సిమెట్రిక్ గా ఏదన్నా సరే బ్యూటీ దాంట్లో నుంచి ఆటోమేటిక్ గా ఎక్స్ప్రెస్ అవుతుంది. మనం బొమ్మ వేసామనుకోండి, ఏదన్నా ఒక పెయింటింగ్ వేసాం, కళ్ళు ముక్కు చెవులు అన్ని ప్రపోర్షనేట్ గా ఉండి అన్ని బ్యాలెన్స్డ్ గా ఉంటే దట్ ఈస్ కాల్డ్ బ్యూటీ కదా, బ్యూటిఫుల్. అలాగా ప్రేమను ఎలా తెలుసుకోవచ్చు అంటే అందంగా తెలుసుకోవచ్చు. అందము అనేదే ప్రేమ, ప్రేమ అనేది అందము అనే జ్ఞానం ఆధ్యాత్మిక జగత్తులో వచ్చినప్పుడే తెలుస్తుంది, అంటే ముందు తెలియదు. ఈ రకంగా తెలుసుకోవటానికి మనకు సహాయం చేసేవి ఏంటంటే, ఏది ప్రేమయే అందము, అందమే ప్రేమ, ఈ రెండు తెలియటం రెండు ఒకటే. ఇది తెలియటమే భగవంతుడి దర్శనానికి మొదటిగా మనకు వచ్చిన ఒక అనుభవం అని తెలియటానికి ముందర కొన్ని స్టెప్స్ ఉన్నాయి. అవేంటంటే, శుక్రుడు ప్రేమని, శుక్రుడు అందాన్ని అనే కాన్సెప్ట్ ఇస్తుంటే కుజుడు శుక్రుడితో కలిసినప్పుడు ఏమవుతుందంటే మనిషికి కోరికలు, ఇది బాగుంది, ఇది నా సొంతం చేసుకోవాలి, ఇది నాది అయిపోవాలి ఏమైనా సరే, లేకపోతే ఊరుకోను, ఇలాంటి కొన్ని ఆవేశాలు ఏవైతే ఉన్నాయో, ప్రేమావేశం, ఆ ఆవేశాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఆ కోరికలు ఉన్నాయో, ఏ రకమైన స్పందనలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా కుజుడు ప్రభావం వల్ల మనిషి మీద పనిచేస్తాయి. ఆ రకంగా వాడు కొంతకాలం పాటు కొన్ని జన్మలు గడుస్తాయన్నమాట. అలా ఆ తర్వాత మెల్లిమెల్లిగా దాని మించి దృష్టి పక్కకు వెళ్తుంది, పక్కకు వెళ్ళి ఏమవుతుందంటే ప్యూరిఫై అవుతుంది. దీన్నింటి మనిషి ఎదగడానికి ఏం చేయాలి, కుజుడి నుంచి ఎప్పుడైతే బయటకు వస్తాడో అప్పుడు నెక్స్ట్ అతనికి బుధుడు యొక్క సంబంధం ఏర్పడుతుంది. ఎవరికి, వ్యక్తికి. మొట్టమొదటి మనం కుజు శుక్రులు ఈ రెండింటి కలయిక వల్ల ఏమవుతుందంటే మనిషిలో ఆలోచనలు లేదా ఇవన్నీ కూడా ఒక భౌతికమైన వస్తువులో ఉన్న అందాన్ని చూసి అది నాది కావాలి, పొజిటివ్ క్వాలిటీ ఇలాంటివి వస్తాయన్నమాట. అలా కాకుండా దాని నుంచి బయటపడటం, దాని నుంచి ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడం అనేది దేనివల్ల వస్తుంది అంటే బుధుడితో కలిసినప్పుడు. బుధుడు ఎప్పుడు కూడా జ్ఞానానికి గుర్తు కాబట్టి భౌతికమైన కోరికలు ఇవన్నీ కాకుండా జ్ఞానంతో కూడిన ప్రేమ ఏదైతే ఉందో దానివల్ల వ్యక్తిలో ఏమవుతుందంటే మానసికమైన స్థితి ఏర్పడుతుంది. అంటే అర్థం ఏంటంటే ఒక రూపం ఎదురుగుండా లేకపోయినా సరే ఆ రూపాన్ని ఊహించుకోవడం, ఆ రూపానికి సంబంధించిన గుణాలను గుర్తు చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే కృష్ణుడి రూపం చూడకుండా కృష్ణుడి గురించి అనుకోవడం అనమాట. కృష్ణుడి గురించి అనుకోవడం అంటే ఏంటి, కృష్ణుడి గుణగణాలన్నీ తెచ్చుకోవడం, గుర్తు తెచ్చుకోవడం. అలాగ చేయగా చేయగా దాన్ని ఏమంటారంటే దట్ ఈజ్ ది, ఇప్పుడు కృష్ణుడు భౌతిక రూపం కానీ అంటే ఒక ఫోటో కానీ ఒక విగ్రహం కానీ ఏం లేకుండా కృష్ణుని ధ్యానం చేయడానికి కనుక కూతుంటే ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే అలాగ చేయటం అనేదే ధ్యానానికి మొదటి మెట్టు అని చెప్తారు పెద్దలు. భౌతికమైనది లేకుండా ఆ భౌతికమైన దాని బదులు మానసికంగా చూడటం, మానసికంగా ఒక కృష్ణుడి విగ్రహం చూడటం లేకపోతే కృష్ణుడి యొక్క పటం చూడటం అనేది ఏదైతే జరుగుతుందో ఆ కళ్ళు మూసుకుంటే ఇలాగ కాళ్ళు ఉన్నాయి, త్రిభంగి నారాయణుడు అని ఉంటుంది. త్రిభంగి అంటే మూడు ఇలాగ చోట్ల ఇలా వంకర్లు ఉంటాయి. అలాంటి కృష్ణుణ్ణి పిల్లనగ్రహ వాయిస్తూ ఒక ఆకలు ఒక కాలు స్ట్రైట్గా ఉంటుంది, ఇంకో కాలు ఇలా దాని మీద కొంచెం అలా మడిచి పెడతారు, ఇలాగ ఫ్లూట్ పట్టుకుని వాయిస్తూ ఉంటాడు ఆయన. ఈ మొత్తం బొమ్మని ఊహించుకోవడం అనేది ఏదైతే ఉందో విగ్రహాన్ని కానీ అది ధ్యానానికి మొదటి మెట్టు అని చెప్తారు. అంటే మనం ధ్యానం చేస్తున్నామంటే అర్థం ఏంటి, భౌతికమైనవన్నీ పక్కన పెట్టి మనస్సుతోటే అన్నిటినీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి, మనసుతో ఊహించాలి. అప్పుడు అది ధ్యానంలోకి మనం ప్రవేశించినట్టు, అంతవరకు కాదు. అందుకని బాగా ఊహించుకోవడం కూడా నేర్చుకోవాలి. బాగా ఊహించుకోవడం నేర్చుకోవాలంటే మనం క్రిందటి క్లాసులో చెప్పుకున్నాం నేను ఏమిటని గురువు గారి క్లాసులో, దాంట్లో మనస్సుని మూడు రకాలుగా గురువు గారు డెఫినేషన్ ఇచ్చారు. ఆ మూడు మనసుల్లో ఒక మనసు పేరేంటి, ప్రవృత్త మనస్సు, రెండో మనసు పేరు ప్రబుద్ధ మనస్సు, మూడో మనసు పేరు ఆధ్యాత్మ మనస్సు. మనందరం ఇప్పుడు ఈ క్లాస్ వింటున్న వాళ్ళు, క్లాస్ చెప్తున్న వీళ్ళందరికీ ఆధ్యాత్మ మనస్సు ఉంది కాబట్టి ఇలాంటివి మాట్లాడుకుంటున్నాం. ఈ ఊహించడం అనేది ఏదైతే ఉందో ధ్యానంలో గడువు పెట్టడానికి అది ప్రబుద్ధ మనస్సు చేసే పని. ప్రబుద్ధ మనస్సులో ఊహించడం, ఆలోచించడం, తర్కం చేయడం, కొన్ని నిర్ణయం తీసుకోవడం, చిత్రంగా ఉండటం, అనుభవం సంపాదించడం, ఇలాంటివన్నీ ఉంటాయి. అందుకని ఆ మనస్సును ఉపయోగించుకుని మనం ధ్యానం చేసి ఆధ్యాత్మ మనస్సులో ప్రవేశిస్తాం. ఆధ్యాత్మ మనస్సులో ప్రవేశించడం వల్ల ఒక పరమాత్మ యొక్క సందేశాన్ని గ్రహించడం, పరమాత్మతో ఆధ్యాత్మ్యం చెందడం, తన వ్యక్తిగతాన్ని సమిష్టికి సమర్పించుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇవన్నీ కూడా మనకు శుక్రుడు బుధుడి ప్రభావం వలన ఏమవుతుందంటే ప్రేమ అనేది భౌతికం కాక మానసికంగా ఉంటుంది. రవీంద్రనాథ్ ట్యాగూర్ చెప్తారు అలాంటి ప్రేమ గురించి, ఐడియల్ లవ్. నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ ధ్యానం అనేది ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఈ రకంగా వ్యక్తి ఎప్పుడైనా సరే మనం నిద్రపోవాలనుకోండి, భౌతికమైన శరీరాన్ని మర్చిపోవాలి, లేకపోతే నిద్ర రాదు. అంటే భౌతికమైన పదార్థం స్థూలం అనుకుంటే నెక్స్ట్ బాడీ కూడా ఉన్నది సూక్ష్మం. అలాగా పదార్థం నుంచి మనం బయటికి వచ్చేయాలి అంటే భౌతికంగా అందమైన వస్తువులు లేకపోతే వ్యక్తుల్ని భౌతికమైన కళ్ళతో చూడటం మానేసి వాటిని ఊహించడం, మానసికంగా కల్పించుకోవడం అనే ప్రక్రియ చేయాలి. చేస్తే అప్పుడు ఏమంటే మనం మెల్లిగా ఈ మ్యాటర్ అనే దాంట్లో ఇరుక్కుపోయిన మన చేతనత్వం బయటకు వస్తుంది. మ్యాటర్లో ఇరుక్కుపోయిన చేతనత్వం బయట ఎందుకు రావాలి? ఎందుకు రావాలి అంటే సూక్ష్మమైన శక్తులన్నీ కూడా తేలిగ్గా ఉంటాయి, స్థూలమైన శక్తులన్నీ బరువుగా ఉంటాయి. స్థూలమైనవి బరువుగా ఉంటాయంటే అర్థం ఏంటంటే ఉన్నతమైన ఆధ్యాత్మిక శక్తులన్నీ కూడా పదార్థంలోకి పూర్తిగా రావు. మన చేతనత్వం పదార్థంలో ఇరుక్కుపోయింది కాబట్టి దాంట్లో నుంచి బయటపడాలండి. మనిషి యొక్క చేతనత్వం పదార్థం యొక్క అడవుల్లో ఇరుక్కుపోయి ఉంది కాబట్టి దాని నుంచి బయటికి రావాలి. అందుకని ధ్యాన ప్రక్రియ ఉంటుంది. అది అప్పుడు ఏమవుతుంది, ధ్యానం చేయటం వల్ల చేతనత్వం పదార్థం నుంచి బయటకు వచ్చి ఏమవుతుంది, నెక్స్ట్ ఒక గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ యొక్క చేతనత్వంతో ఒకటవుతుంది. ఇంకా ఇంకా వెళ్ళి 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 అలాగా సాధన యొక్క పటుత్వం వల్ల సూర్యుడి యొక్క చేతనత్వంతో ఒకటవుతుంది. ప్రస్తుతానికి మనకు ఈ సౌర కుటుంబంలో సూర్యుడే ముఖ్యం కాబట్టి సూర్యుడితో చేతనత్వం ఒక్కటవటమే గాయత్రి విద్య అని చెప్పారు గురువు గారు. మిగతా ఏదైనా తాదాత్మ్యం చెందినా అది వేరు. గురువు గారు ఇచ్చిన తాదాత్మ్య స్థితి ఏంటంటే గాయత్రి విద్య అంటే అది ఒక ప్రాణ విద్య. ఎవరైతే తన ప్రాణాన్ని సూర్యుడి ప్రాణంతో, ఎవరైతే తన చేతనత్వాన్ని సూర్యుడి చేతనత్వంతో, ఎవరైతే తన ప్రజ్ఞని సూర్య ప్రజ్ఞతోటి ఏకం చేస్తారో వాళ్ళు గాయత్రి విద్యను చేసిన వాళ్ళు అవుతారు అని డెఫినేషన్ ఇచ్చారు. అలా చెయ్యాలి అంటే ఎందుకు చేయాలి? ఈ శరీరంలో చిక్కుకున్న మన చేతనత్వం దీంట్లోంచి బయటపడాలి. ఎలా తెలుస్తుంది మనకి అంటే ధ్యానం చేస్తున్నప్పుడు శరీర స్పృహ కాసేపు ఉండదు, మనం ఉన్నామని తెలుస్తుంటుంది. కానీ మనం ఈ శరీరంలో కాకుండా ఇంకా కూడా ఉన్నామని తెలుస్తుంది. నిద్రపోయేదానికి దీనికి తేడా ఏంటంటే నిద్రలో మనం ఎక్కడున్నాం కూడా తెలియదు. కలగంటున్నప్పుడు కళ్ళలో ఉంటాం, కలకూడా కన్నప్పుడు ఇంకెక్కడో ఉంటాం, కానీ ఈ శరీరం దృష్టి ఉండదు. కానీ నిజంగా ధ్యానం కరెక్ట్గా చేస్తుంటే శరీర స్పృహ ఉంటూనే అవన్నిటి కూడా మనం తెలుసుకోగలుగుతాం. ఆ రకంగా ధ్యానం చెయ్యటం అనే ప్రక్రియకి శుక్రుడు ఎంత ఉపయోగిస్తాడు అనేది విషయం తెలుస్తుంది మనకు. శుక్రుడు ఎంత ఉపయోగిస్తాడు అంటే పదార్థం యొక్క అందమైన రూపాల నుంచి మనస్సుని నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళడానికి శుక్రుడు బుధుడు కలిసి సాధకుడిని ఉద్ధరిస్తారు. మానసికమైన స్థలంలోకి మానసికంగా అందం అంటే ఏంటో అర్థం చేసుకునేటట్టుగా చేస్తారు. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్లో అందుకని ఏం చేస్తారంటే శుక్రుడు కుజుడితో కలిసినప్పుడు ఏమవుతోంది, భౌతికమైన అందానికి, భౌతికమైన శరీర సౌష్ఠవానికి ఇంపార్టెన్స్ ఇచ్చి దాంట్లోనే అందం ఉందని జీవి జీవించేస్తూ ఉంటాడు. ఇలాంటి వాటి నుంచి మనస్సుని విడగొట్టి చేతనత్వాన్ని దాని నుంచి తీసేసి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళటానికి మన వాళ్ళు ఏం చేశారంటే కొన్ని పనులు చేశారు. దాంట్లో ఏంటి, ముఖ్యంగా గుళ్ళు, మనం గుడికి వెళ్తాం, గుడికి వెళ్తే అక్కడ పెద్ద ప్రాకారాలు ఉంటాయి, అంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటాయి. దాని తర్వాత గోపురాలు ఉంటాయి, ఆ గోపురాల మీద రకరకాల బొమ్మలు ఉంటాయి, అందమైన బొమ్మలు ఉంటాయి. ఆ అందమైన బొమ్మలు చూసి క్వశ్చన్ వేసేవాళ్ళు, గోడ మీద గుళ్ళ మీద గోపురాల మీద ఇలాంటి బొమ్మలు ఉండొచ్చా అని. ఉండొచ్చా అంటే ఉండకూడదని చెప్పేవాళ్ళు కొందరు చచ్చి ఇలాంటివి ఎందుకు పెట్టారని కొత్తగా వాడు అడిగాడు కాబట్టి క్వశ్చన్ వీళ్ళు ఆన్సర్ చెప్పడం. ఇది అసలైన విషయం ఏంటంటే మనిషి ఎవరైనా సరే వాడు ఎంత సాధన చేసినా కూడా తన ఇంద్రియాల మీద అదుపు అనేది కొంచెం కష్టం. ఎంతటి వాడికి ఆ కష్టమైన దాన్ని సులభంగా మార్చడం ఎలాగా అని ఋషులు ఏం చేశారంటే గుడి అనేది వాడు పెట్టారు. ఇప్పుడు హోలీస్ ఆఫ్ హోలీస్ చెప్పాడు ఇందాక కిషోర్. ఆ హోలీస్ ఆఫ్ హోలీస్లో ఉన్నదే ఏంటంటే గర్భాలయము, అలాగే ఒక మనిషి శరీరానికి గుడికి సంబంధం ఏంటి, మనిషి శరీరంలో ఒక మానవుడు పుట్టడానికి కావాల్సిన ఏర్పాటు ఉన్నది, అది తల్లి యొక్క శరీరంలో ఉన్న గర్భాలయం, అలాగే బయట గుళ్ళో గర్భాలయం ఉంది, ఇది అది ఒకటే. అలాగే మనిషికి వెన్నుపోసుంది, ఆమె వెన్నుపోస మీద 33 పూసలు ఉంటాయి, 33 కోట్ల దేవతలు అంటే ఒక్కొక్క పూస ఒక్కొక్క గణానికి గుర్తు అనమాట. అలాగ బయట కూడా ఒక ధ్వజస్తంభం ఉంది, అది వెన్నుపూసకు గుర్తు. వెన్నుపూసకు గుర్తయినప్పుడు కార్తీక మాసంలో ఆకాశ దీపం పెడతారు, ఆ ఆకాశ దీపం కింద ఇలా కట్టి పైకి ధ్వజస్తంభం మీదకి వెళ్ళేట్టు చేస్తారు. అక్కడి నుంచి ఎన్నో ఆకాశ దీపం చుట్టూ చిల్లులుండి ఆ వెలుగు బోళ్ళంత దూరం అలా ప్రసరిస్తుంది. అలాగా మన మూలాధారం నుంచి శక్తి జాగృతమయ్యి సహస్రారానికి వెళ్ళినప్పుడు ఇదంతా వెలిగి అలాగ అందరికీ కనిపిస్తుంది అనమాట. అది ఒక సాధనకు సంబంధించింది. అలాగే బుద్ధుడికి తల మీద ఎలా రింగులు రింగులుగా ఉన్నట్లు ఉంటుంది, అదంతా కూడా సహస్రార యొక్క గుర్తు. ఈ ఇలాగ హోలీసా హోలీస్లో ఏం చెప్పారంటే మనిషిని చూసి మనిషి జన్మలు ఎన్నెత్తుతాడు అంటే తన యొక్క కర్మ పరిపక్వం అయ్యేంత వరకు మనిషి జన్మలు ఎత్తాల్సిందే, అందుకని దాన్ని తొందరగా కంప్లీట్ చేయడానికి మహర్షులు ఏం చేశారంటే ఆగమశాస్త్రం అనేది ఒకటి పెట్టి దాని ప్రకారం గుడులు నిర్మించారు. ఆ గుడులు నిర్మించినప్పుడు లోపలికి వెళ్ళి అదే ద్వారం ద్వారా బయటికి రావాలి. అంతేగాని ఇప్పటిలాగా లోపలికి వెళ్ళటం ఒక గుమ్మల నుంచి ఇంకో గుమ్మల నుంచి బయటికి రావటం రెండు ఉండవు, 3 గుమ్మాలు ఒకటే ఉంటుంది గుమ్మం. దాని లోపలికి వెళ్తే చిమ్మ చీకటి ఉంటుంది, లోపల వెళ్తూ ఉంటుంది అనమాట. మరి దేవుణ్ణి ఎలా చూస్తాడు బాబు చీకట్లో అంటే అలాగే ఉండే. ఇదివరకు తిరుపతి వెంకటేశ్వర స్వామి గుళ్ళో అలాగే చీకటిగానే ఉండేది. తర్వాత పెద్ద పెద్ద లైట్లకి పెట్టేసి ఎక్కడి నుంచి చూసినా కనిపించేసి పెట్టడం ఇవన్నీ చేశారు, కానీ అసలైన గుళ్ళో లోపల ఏముందో కనబడదు. దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా చూడాలి, దగ్గరికి వెళ్ళి చూసే అవకాశాలు కల్పించట్లేదు ఇప్పుడు ఇదివరకు ఉండేది. అదంతా కూడా మనిషి కొన్ని జన్మల పాటు చేస్తే వచ్చే సాధన, దాని ద్వారా వచ్చే ఉన్నతి స్థితి, ఉన్నత స్థితి ఏవైతే ఉన్నాయో స్పిరిచువల్ డెవలప్మెంట్, అవి ఈ 10 జన్మల్లో చేసేది లేకపోతే 50 జన్మల్లో 100 జన్మల్లో చేసేవి రోజు గుడికి వెళ్ళి వచ్చేస్తే ఒక జన్మ అయిపోతుంది అనమాట. ఆ రకమైనదంతా కూడా తయారు చేసేది. ఇదంతా కూడా మనకు లవ్ యాజ్ బ్యూటీ. అందుకని గుళ్ళో అందమైన విగ్రహాలు ఉంటాయి. వెంకటేశ్వర స్వామి చూస్తూ అలా ఉండిపోతాం, కృష్ణుని చూస్తూ అలా ఉండిపోతాం, లేదా రాముని చూస్తూ అలా ఉండిపోతాం, లేకపోతే ఇంకా ఎంతో మంది అనుకున్నారు హనుమంతుని చూస్తూ ఉండిపోతాం, లక్ష్మీదేవిని చూస్తూ ఉండిపోతాం. అమ్మవారి గుళ్ళు చాలా ఉన్నాయి, విజయవాడ కనకదుర్గమ్మ, అలాగే గణపతి, అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు. ఎంతో అందంగా ఉంటాయి. ఆ అందం అనేది మాట ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడల్లా శుక్రుడు అనే ఒక విశ్వ చేతనత్వ స్థాయిలో ఉన్న ప్రిన్సిపల్, ఒక గుణం, ఒక ధర్మం ఏదైతే ఉందో అది ప్రేమ అనే ధర్మం పనిచేస్తూ ఉంటుంది. అది దానికి శుక్రుడు అని పెట్టారు పేరు. ఆ శుక్రుడు అనే పెట్టిన పేరు నుంచి వచ్చే ప్రేమ ధారలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రేమ కిరణం భౌతికంగా కనిపించే శుక్రగ్రహంకి సనత్ కుమారుల ద్వారా వచ్చి మనకు వస్తుంది. ఈ రకంగా పనిచేసే ఈ శుక్రుడికి సంబంధించిన కొన్ని విషయాలు మనం ఇంకా తెలుసుకుందాం. ఏంటంటే శుక్రుడు ఈ రకంగా ఉద్ధరిస్తున్నాడో సాధకుడిని అదే పని చేస్తుంది భార్య. పెళ్లి చేసుకోవడం ఎందుకు అని ప్రశ్నించేవాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది లేరు కూడా. పెళ్లి ఎందుకు చేసుకోవాలంటే చాలా మందికి ఆన్సర్ తెలియదు. సిన్సియర్గా చెప్పేవాళ్ళు ఎవరైనా సరే ఇంకోలా అనుకోకండి, ఇస్తే బయలాజికల్ని అని చెప్పేవాళ్ళు కొందరు ఉంటారు. కొందరు ఏమంటారంటే వాడు వంశం వృద్ధి చెందాలి కదా, అది ఒక పాయింట్, కానీ ఎక్కువగా ఇస్తే బయలాజికల్ నీడ్ అనేవాళ్ళు. వెదర్ ఇట్ ఈజ్ బయలాజికల్నీ, వెదర్ ఇట్ ఈజ్ కష్టం, ఏం చెప్పుకున్నా కూడా సాధన పరంగా ఏంటంటే రెండు పాయింట్లు ఉంటాయి. ఒకటి తన వంశం వృద్ధి అవ్వటం, ఒకటి. రెండోది మనిషి భౌతికమైన పదార్థ బంధనాల నుంచి బయటపడి ప్రేమ భగవంతుడు అని తెలుసుకోవటం ఎలాగా అనేది నేర్పేది శుక్రుడు. ఆ పని భార్య చేస్తుంది. అందుకని తప్పకుండా అందరూ మ్యారేజ్ చేసుకోవాలి అని శాస్త్రం చెప్తుంది. ఎందుకు చెప్తుంది అంటే వాడిలో ఉన్న ఆవేశం, వాడిలో ఉన్న ఒక రకమైన కామంకి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ భార్య శుక్రుడు పని చేస్తుంది కాబట్టి ఆ భార్య ద్వారా ఏమవుతుందంటే వాడి కోరికలన్నీ తీరటం, అలాగే అతనిలో ఉన్న వాసనలు ఏవైతే ఉన్నాయో కామ సంబంధమైన వాసనలు అవన్నీ పవిత్రీకరించబడి బుద్ధుడి ద్వారా వివేకముతో కూడుకుని భార్య యొక్క అందం కాకుండా భార్య యొక్క గుణాల అందాన్ని ఆరాధించడం, ఆ తర్వాత దాని ద్వారా పవిత్రుడవటం, పవిత్రుడయ్యి లవ్ యాజ్ బ్యూటీ అని అర్థం చేసుకోవటం, భగవంతుణ్ణి ప్రేమగా దర్శించడం అంటే భగవంతుని అందంగా చూడటం, అందమే భగవంతుడు, భగవంతుడే అందం, అదే ప్రేమ అనే జ్ఞానం సంపాదించడం. ఇవన్నిటికీ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిలో కూడా భార్య ప్రధాన పాత్ర వహిస్తుంది. కాబట్టి మగవాడు ఉద్ధరించబడాలంటే తప్పకుండా భార్య ఉండి తీరాలి, అది రూల్, అంతే, దాన్ని మనం ఏం చేయలేం. నెక్స్ట్ శుక్రుడు మన భూమికి సంబంధించినంతవరకు ఏమేం చేస్తాడంటే ప్రేమ, అందం, సమతుల్యం, బ్యాలెన్స్ అనమాట. ఎక్కడెక్కడ బ్యాలెన్స్ ఉందో అక్కడక్కడ శుక్రుడు ఉన్నట్టు గుర్తు. ఒక బ్యాలెన్స్డ్గా ఎవరు మాట్లాడలేదు అనుకోండి వాడు శుక్రుడు బాగలేడు అని అర్థం. అలాగే ఎక్కడెక్కడ అందం లేదనుకోండి అక్కడ శుక్రుడు సరిగ్గా లేడు అని అర్థం. ఎక్కడెక్కడ ప్రేమ లేదు అక్కడక్కడ శుక్రుడు లేడు అని అర్థం. ఈ ప్రేమతో చేసే దౌర్జన్యాలు ఉన్నాయి, యాసిడ్ పోగు చేయటాలు, లేకపోతే ఖర్చు పెట్టి పొడి చేయటాలు, లేదా ఏదో పిస్టల్ పెట్టి పేల్చి పాడేయటాలు, ఇలాంటివన్నీ కూడా ఇట్ ఈస్ ఎ పొసెసివ్ క్వాలిటీ, నాట్ లవ్, అండ్ ఇట్ ఈజ్ గవర్న్డ్ బై మార్క్స్. కుజుడు ఏం చేస్తాడంటే ఇలాంటి దౌర్జన్యాలు ఇలాంటివన్నీ కూడా కుజుడు అధీనంలో ఉంటాయి. ఆ రకంగా మొట్టమొదట ప్రేమ అనేది మొదలయ్యి చిట్ట చివరిగా లవ్ యాజ్ బ్యూటీ, ప్రేమే అందము, అందమే ప్రేమ, అదే భగవంతుడనే జ్ఞానం సంపాదించడానికి కొన్ని స్టెప్స్ ఇచ్చారు. ఆ స్టెప్స్ ఏంటంటే పదార్థానికి రూపానికి బందీ అయిపోయిన ప్రేమ అందం ఏదైతే ఉందో ఆ అందాన్ని ఎవరు ఏ గ్రహాల ప్రభావం వల్ల అలాగా అంటే చూసేవాడి చూపులో భౌతికమైన పదార్థం మాత్రమే, రూపం మాత్రమే, ఇంతకంటే ఏం లేదు అనే జ్ఞా అనే దృష్టితో చూస్తున్న వాడి మీద శుక్రుడు ప్లస్ శని ప్రభావం ఉంటుంది. శుక్రుడు అందమైతే శని లిమిటేషన్. లిమిటేషన్ దేనికి లిమిటేషన్? ఈ అందం అనేది ఈ పదార్థానికి మాత్రమే లిమిటేషన్. అంటే వాడి దృష్టిలో వాడి భార్య అందంగా ఉందంటే వాడి భార్య అందంగా ఉంది, ఇంకెవరు లేదు అంతే. అయితే ఇదే అందంగా ఉంటుందని వాడంటే అదే అందంగా ఉంటుంది, ఇంకేది ఉండదు. అలాగా హీ లిమిట్స్ హిమ్సెల్ఫ్ టు ఏ పర్టికులర్ పెరిఫెరల్, పర్టికులర్ స్పియర్. అందుకని అప్పుడు ఆ వ్యక్తి మీద శుక్రుడు ప్లస్ శని పనిచేస్తుంటాడు. శుక్రుడు ప్లస్ శని పనిచేయడం వల్ల ఏమవుతుందంటే వాడు మనస్సు పదార్థానికి బంధి అయిపోతుంది. అంటే జాతక చక్రంలో మనం సమసప్తక దృష్టి అని ఉంటుంది, అంటే 180 డిగ్రీస్. అది చూసినప్పుడు ఏమవుతుందంటే మొట్టమొదటి బాగుంటారు వాళ్ళిద్దరు, ఒకళ్ళనొకళ్ళు చాలా ఇష్టపడతారు. పెళ్లి చేసుకున్న తర్వాత మెల్లిగా ఏమవుతుందంటే ఏజ్ గడిచే కొద్దీ రూపంలో అందము లావణ్యము ఒక రకమైన తడుగు అన్ని మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటాయి. పోతూ ఉంటే అప్పుడు వాడు శుక్రుడు శని ప్రభావంలో కనుక ఉంటే మెల్లిమెల్లిగా ఒంట్లో ఇవన్నీ తగ్గిపోయేసరికి ఈజ్ నాట్ సాటిస్ఫైడ్, అప్పుడు ఏమవుతుంది పరిస్థితులు మారి వాడు అనవసరమైన వ్యసనాలకి ఇంకొక దారిలో వెళ్ళిపోవటానికి కారణమవుతాయి. అక్కడ శుక్రుడు శని ఉండటం వల్ల ఏమవుతుందంటే భౌతికమైన దేహానికి ఆకర్షణ అనేది ఉండటం, తద్వారా తర్వాత ఇబ్బందులు పడటం ఉంటుంది. దాని నుంచి ఇంకొంచెం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తున్నప్పుడు సెకండ్ స్టెప్లోకి కుజుడు వస్తాడు. ఈ కుజుడు వచ్చేసరికి కొంచెం ఆవేశం అనేది వస్తుంది. మొట్టమొదటి శని ఏంటంటే జస్ట్ లిమిటేషన్ అంతే, ఇక్కడ ఆవేశం ఉండదు. కానీ కుజుడు దగ్గరికి వచ్చేసరికి ఆవేశం వస్తుంది. ఆ ఆవేశం ఎలా ఉంటుందండి, ఉన్మాదం కూడా అవ్వచ్చు, ప్రేమోన్మాదం అంటాం చూసారా, అలాంటివన్నీ కూడా కుజుడి ఎఫెక్ట్ వల్ల వస్తుంది. ఈ కుజుడి ఎఫెక్ట్ వల్ల జరిగేది ఏంటంటే ఆ రూపాలని కాకుండా రూపాలని ఇంకా వ్యాపకత్వం అంటే ఒక లిమిట్ కాకుండా ఇంకొంచెం ఎక్కువ అంటే అర్థం ఏంటి, ఇది ఒక్కటే అందమైంది కాదు, అవి కూడా అందమైనవి, కానీ శని దగ్గరికి వచ్చేసరికి ఇదే అందమైంది, ఇంతవరకే అందమైంది, లేకపోతే ఇలా ఉంటేనే అందమైంది, ఇలాంటివి ఉంటాయి. కుజుడి దగ్గర ఆ లిమిటేషన్స్ లేకుండా ఏమైంది, వీడి ఎక్స్పాన్షన్ జరిగి రకరకాల వ్యక్తులు అందంగా ఉన్నారని అందం కనిపించేవాడికల్లా పోతుంటాడు, దానివల్ల కూడా భ్రష్టు పడుతుంది బండి. అందుకని కుజుడి వల్ల ఏమవుతుంది, వాడికి ఒకటి కాదు రెండు కాదు, కనిపించినవన్నీ అందంగా అంటే రావణాసురుడే ఉంటుంది బండి. ఎక్కడ వాళ్ళు కనిపిస్తే వీడు అందంగా ఉన్నారు తీసుకొచ్చి వాడే అంతఃపురంలో పడేస్తుంటాడు తీసుకొచ్చి, అలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ థర్డ్ స్టెప్లోకి వచ్చేసరికి పాతవన్నీ తీసేసి కొత్తవి రావాలి అనే ఒక ఆలోచన ఏదైతే ఉందో, ఇదివరకు రూపాలు ఇలా ఉన్నాయి ఇప్పుడు రూపాలు ఇలా ఉండాలి అనే ఆలోచన ఏదైతే ఉందో అది శుక్రుడు వరుణుడి ప్రభావం వల్ల ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు మామూలుగా బొమ్మలు వేసేవారు, రవివర్మ బొమ్మ ఉందనుకోండి, ఒక అందమైన బొమ్మ వేస్తే ఏదో పల్లెటూళ్ళలో ఒక అమ్మాయి లేకపోతే ఒక గుళ్ళో విగ్రహం ఇలాగా, ఆ తర్వాత తర్వాత మోడర్న్ ఆర్ట్ అని వచ్చింది, దాంట్లో మనకు గీతలు కనిపించే ఉడికి రంగులే ఉంటాయండి, ఇదో కాన్సెప్ట్ అండి అంటాడు. ఆ కాన్సెప్ట్ వాడు చెప్తేనే మనకు తెలుస్తుంది, ఆ కాన్సెప్ట్ మనకు తెలియదు. కాన్సెప్ట్ బ్యూటీ యాజ్ కాన్సెప్ట్ అక్కడ ఆ రకంగా ఏమవుతుందంటే శుక్రుడు వరుణుడు కలవటం వల్ల ఇది వరకు ఉన్నవన్నీ పక్కకు తోసేసి కొత్త వరవడి వస్తుందన్నమాట. పికాసో ఉన్నాడు, ఆయన కొత్తగా బొమ్మలు అయితే మొదలెడ్డాడు, ఇంకో రకంగా అందం ఉందో వేసినవి కాకుండా, అలాగే ఇంకోటి ఎవడో ఉన్నాడు మోడర్న్ ఆర్టిస్ట్ వాడు వేసినవి ఇంకా ఉన్నాయి, ఇలా రకరకాలుగా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ నాలుగో స్టెప్లో శుక్రుడు బుధుడు వీళ్ళ ఇద్దరు వల్ల ఏమవుతుందంటే ఒక వివేకం ఏర్పడటం వల్ల ప్రేమ అంటే అనే దాంట్లో ఒక అందాన్ని ఎలా చూస్తాడంటే ఏ రకమైన అభిప్రాయం లేకుండా చూస్తాడు. వివేకం ఉదయించింది కదా, వివేకం లేనప్పుడు ఇదే అందం లేకపోతే ఇది మాత్రమే అందం ఇవన్నీ పోయి ఇప్పుడు అందం అంటే ఏంటి, అంటే అందం అంటే ఏంటి అంటే ఇన్నిసార్లు మనం అందం గురించి మాట్లాడుకుంటాం, ఇంతకీ లవ్ అంటే ఏంటి, లవ్ ఈజ్ ఎక్స్ప్రెస్ ఇన్ త్రీ క్వాలిటీస్ ఏంటంటే అది లవ్ యాజ్ యూత్. లవ్ అనేదాన్ని యూత్ అంటాం, యూత్ వల్ల మనకు ఏం తెలుస్తుంది యవ్వనం. నెక్స్ట్ ఏంటి అందం బ్యూటిఫుల్, నెక్స్ట్ పరిపూర్ణత పర్ఫెక్షన్. లవ్ అనే పదం వాడిన చోటల్లో ఈ మూడు ఉంటాయి, ఎక్కడెక్కడ పూర్తి లవ్ ఉంటుందో అక్కడక్కడ ఇవి ఉంటాయి. అందుకే లవ్ని మనం భూమి మీదకి ఎవరు పంపిస్తున్నారని చెప్పుకున్నాం, శుక్రుడు యొక్క పరిపూర్ణమైన ప్రేమ కిరణాన్ని భూమి మీదకి సనత్ కుమారులు వర్షిస్తున్నారు. ఆయన కుమారుడు, కుమారుడు అంటే ఎప్పుడు కుమారుడుగా ఉంటాడు, ఎప్పుడు ఐదేళ్ళ పిల్లవాళ్ళే ఉంటాడు. అది యవ్వనం, యూత్ఫుల్నెస్. యవ్వనం అంటే యూత్ కాదు, యూత్ఫుల్నెస్ మనం నిత్య యవ్వనం ఉంటాడు, వాళ్ళు ఎప్పుడు అలా చిన్నగానే ఉంటారు. నెక్స్ట్ వచ్చి దే ఆర్ వెరీ బ్యూటిఫుల్, చాలా అందంగా ఉంటారు. నెక్స్ట్ వచ్చి దే ఆర్ పర్ఫెక్ట్. మనం కూడా మన ధ్యానంలో పర్ఫెక్షన్ బ్యూటీని యూత్ఫుల్నెస్ని ఆహ్వానిస్తే మనం కూడా అలాగే ఉంటాం, సనత్ కుమారులాగా ఉంటాం. అది లవ్. ఆ లవ్ యొక్క మూడు గుణాలు మళ్ళీ చెప్తాను, యూత్ఫుల్నెస్ బ్యూటిఫుల్నెస్ అండ్ పర్ఫెక్షన్. ఈ మూడు మనిషిలో ఉంటాయి ఎప్పుడు, కానీ శని అడ్డుపడితేనేమో లిమిటేషన్ ఉంటుంది, ఇది మాత్రమే బ్యూటీ, ఇది మాత్రమే యూత్ఫుల్గా ఉంది, ఇది మాత్రమే కాకి పిల్ల కాకి ముద్దు అనమాట. కాకి ఏమనుకుంటుంది తన పిల్ల తనకే ఉంది, అది శని అడ్డు లేకపోతే అడ్డు కూడా పెట్టడం, అది లిమిటేషన్ పెట్టడం. నెక్స్ట్ ఇందాక చెప్పుకున్నాం కుజుడు, అది బాగుంది కాబట్టి అది నాది, ఇది బాగుంది కాబట్టి ఇది నాది, అదిగో అది బాగుంది కాబట్టి అది నాది, ఇలా అన్ని వాడియే వేసేసుకోవడం, అది కుజుడు. నెక్స్ట్ బుజుడు వచ్చేప్పటికి వివేకం పనిచేసి మనం మన ప్రేమ పవిత్రం అవుతుందన్నమాట. ఇప్పుడు ఏమవుతుందంటే బుజుడు వల్ల ఈ అందం అనే కాన్సెప్ట్ని ధ్యానం చేయటం వల్ల మనం మనస్సు దాటి బుద్ధిలోకి వెళ్తాం, బుద్ధిలోకి వెళ్తే అప్పుడు ఒక గ్రూప్తో పనిచేయటం మొదలవుతుంది. అంతవరకు పనిచేయటం ఉండదు, ఊరికి ఏదో పనిచేస్తాం అనుకోవచ్చు కలిసి. అసలైన గ్రూప్ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే మనలో ప్రేమ ఈ ఫిల్టరేషన్స్ అన్నీ అయిపోవాలి, ఈ రూపమే బాగుంటుంది తీసేయాలి. ఈ ఈ రకంగానే అందం అంటే అనే డెఫినేషన్ ఇందాక ఏం చెప్పుకున్నాం, అవన్నీ పోయి మన వివేకాన్ని ఉపయోగించుకుని తద్వారా ప్రేమ అంటే ఇదిగో గురువు గారు చెప్తారు జీవిత కథ ఆత్మకథలో, నేను ఆదర్శాలని ప్రేమించాను వ్యక్తుల్ని కాదు, అలాగే నేను భయంకరమైన అడవి జంతువుల మధ్యలో కూడా నిర్భయంగా ఉండగలిగాను, కొని తెచ్చుకున్నాను నేను వాటి మీద ప్రేమ, నేనైతే విశుద్ధ ప్రేమతో నా గురువు దగ్గర నుంచున్నాను కాబట్టి నాకు వారు దర్శనం ఇచ్చారు, అలాగే ఆ విశుద్ధ ప్రేమతో నేను ఆకాశ గమనం చేసేసాను ఆయన వెనకాల, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. ఇదంతా కూడా విశుద్ధ ప్రేమ ఫలితము అంటారు. ఆ విశుద్ధ ప్రేమ ఎలా వస్తుంది మనకు కూడా, మనం వివేకాన్ని ఉపయోగించాలి. వివేకం అంటే ఏం చెప్పుకుంటాం, ఇది చేయచ్చా ఇది చేయకూడదు, డిస్క్రిమినేటివ్ పవర్. డిస్క్రిమినేటివ్ పవర్ అనేది చాలా ముఖ్యం. దాన్ని భగవద్గీతలో ఏం చెప్పారంటే అసంగము, అసంగ శస్త్రేణ దృఢేన చిత్త అని అంటాడు. అసంగం అనే దాంతో మన చిత్తాన్ని దృఢంగా చేసుకొని ఖండించు, దేన్ని అన్ని బంధాల నుంచి బయటకు రా. వివేకం అనేది వాడాలి. ఆ వివేకం ఎప్పుడైతే వాడాలి అనిపిస్తుందో బుద్ధి ప్రభావం అనేది, బుధుడి ప్రభావం ఉండాలంటే బుధుడిని ధ్యానం చేసినా వస్తుంది మనకు అది. నెక్స్ట్ ఫిఫ్త్ స్టేజ్లో ఏమవుతుందంటే బ్యూటీని ఎలా అర్థం చేసుకోవచ్చంటే, ఇందాక మాస్టర్ చెప్పారు నాకు ఆన్సర్ అని చెప్పాను, అది ఫిఫ్త్ స్టెప్లో చెప్పారు నాకు ఏంటంటే, అది సిమెట్రీ ఆఫ్ థింగ్స్ ఈజ్ బ్యూటీ. సిమెట్రికల్గా అరేంజ్ చేస్తే దాంట్లోంచి బ్యూటీ ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. ఇల్లు కడుతున్నారనుకోండి, ఇంట్లో ఉన్న గదులు, ఇంట్లో ఉన్న డోర్స్, తర్వాత విండోస్, తర్వాత అక్కడున్న దాని ఏమంటారంటే మీద అదర్ కప్బోర్డ్స్, ఇవన్నీ వాటిని అరేంజ్ చేయటం, ఇవన్నీ ఉన్నాయి, దాన్ని బట్టి మనకు ఒక బ్యూటీ వస్తుంది. అలాగే ముగ్గులు వేస్తారు కొందరు, ముగ్గులు వేస్తే చూడంగానే అబ్బా ఎంత బాగుంది అంటాం. అది ద అరేంజ్మెంట్ ఆఫ్ థింగ్స్. ఆ అరేంజ్మెంట్ ఆఫ్ థింగ్స్ వల్ల ఏమవుతుందంటే, ఎప్పుడు కూడా గురుడు అనే గ్రహం ఏదైతే ఉందో ఆయన వల్ల అంటే బృహస్పతి వల్ల అరేంజ్మెంట్ ఆఫ్ థింగ్స్ వస్తుంది. అంతకుముందు ఎవరూ చేయలేదు, గురువు గారు చేశారు. అశ్వమేధం భూమి మీద కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎవడో చేశాడు, ఆ తర్వాత ఎవరు చేయలేదు. మళ్ళీ మళ్ళీ గురువు గారే మొదలెట్టారు అశ్వమేధం. మరి అంతకుముందు ఎప్పుడో అయిపోయింది, ఈయన ఎలా మొదలు పెట్టగలిగారు అంటే అరేంజ్మెంట్ ఆఫ్ థింగ్స్ అనే గురువు యొక్క శక్తి ఏదైతే ఉందో అది గురువు గారి దగ్గర ఉంది. అందుకని ఆయన అశ్వమేధం మళ్ళీ బయటకు తీసి పుస్తకాల్లో శతపథ బ్రాహ్మణం వాటిలో ఉంది మంత్రాల వరకు తీసి లేదా కర్మకాండ అంతా ఎలా చేయాలో ఆయన బృహస్పతిగా ఆలోచించి మళ్ళీ ఇచ్చారు మన అశ్వమేధం. అలాగా గురువు యొక్క అనుగ్రహం, గురువు శుక్రుడు మంచి సంబంధం ఉంటే మనం అరేంజ్ చేసిన వాటి వల్లే ఒక బ్యూటీ వస్తుంది. బ్యూటీ ఈజ్ నథింగ్ బట్ గాడ్, గాడ్ ఈజ్ నథింగ్ బట్ శక్తి కదా, శివం, సత్యం శివం సుందరం. ఇది చదువుతుంటే మీకు నాకు ఒకటి వచ్చింది, అదేంటంటే మాతా మిర్రా అరవిందుల దగ్గర ఉంటారు ఆవిడ, వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు ఆవిడ గదిలో ఉండి ఒక పెద్ద టేబుల్ మీద పూలని అరేంజ్ చేసేవారు అనమాట. అరేంజ్ చేస్తే ఆ అరేంజ్ చేయడానికి ఏమేం పూలు కావాలో చెప్తే వాళ్ళు అలా తీసుకొచ్చి ఇస్తుంటారు, ఈవిడ ఇలా సర్దుతూ ఉంటారు, తెస్తూ ఉంటారు, సర్దుతూ ఉంటారు, అరేంజ్ చేస్తూ ఉంటారు. ఆ అరేంజ్ చేయడం వల్ల ఏంటి అని అడిగితే చెప్తారు, అక్కడ యుద్ధం జరుగుతోంది, దానికి కావాల్సిందంతా సప్లై చేయాలంటే నేను ఇక్కడ ఇలా చేస్తున్నానండి. ఇట్స్ సింబాలిక్ ప్రజెంటేషన్ ఆఫ్ సింబాలిక్ వార్ఫేర్ దట్ ఈస్ బీయింగ్ కండక్టెడ్ ఇన్ ది ఆశ్రమ్. అరేంజ్మెంట్ ఆఫ్ థింగ్స్ నుంచి ఒక పవర్ వస్తుంది, అరేంజ్మెంట్ ఆఫ్ థింగ్స్ నుంచి ఒక బ్యూటీ వస్తుంది, అరేంజ్మెంట్ ఆఫ్ థింగ్స్ నుంచి శివం వస్తుంది. అది శివం అంటే ఏం చెప్పుకున్నాం, మొత్తం అందరికీ లోక కళ్యాణం చేసి, ఎక్కడెక్కడైతే లోక కళ్యాణం జరగాలి అక్కడక్కడ దుష్ప్రవృత్తుల నిర్మూలన జరగాలి, ఎక్కడెక్కడ దుష్ట సంహారం జరగాలి, అదే అశ్వమేధం కూడా దుష్ప్రవృత్తుల నిర్మూలన జరగాలి. అలాంటి అరేంజ్మెంట్ ఆఫ్ థింగ్స్ యాజ్ బ్యూటీ అనేది మాతా మిర్రా చూపించారు అక్కడ. అలాగే గురువు గారు అరేంజ్మెంట్ ఆఫ్ థింగ్స్ ఆఫ్ బృహస్పతి అనే శక్తిని అశ్వమేధ పరంపరను మళ్లీ బయటికి తీసుకొచ్చి చేయడంతో చూపించారు. ఇంకా నెక్స్ట్ స్టేజ్ లో, సిక్స్త్ స్టేజ్ లో, లాస్ట్ స్టేజ్ లో ఏమవుతుందంటే, మనలో ఉన్న ప్రేమ అనే గుణం ఏదైతే ఉందో ఇది పరమ పవిత్రమై విశ్వ చైతన్యంతో ఒక్కటై వర్తిస్తుంది అనమాట. మామూలు ప్రేమ స్థానంలో విశ్వప్రేమ అనేది నెలకొంటుంది. ఈ విశ్వప్రేమ గురించి గురువు గారు చెప్పిన విషయాలు మనం చెప్పుకున్నాం. మన వాళ్ళని ఎంత ప్రేమగా చూస్తాం, ఎంత ఆదరంగా చూస్తాం, వాళ్ళ బాధలు మన బాధలను ఎలా అనుకుని తల్లడి జరిగిపోతాం. అలాగే ప్రపంచంలో జరుగుతున్నవన్నీ కూడా బాధలు మనమే అని మనం తల్లడిల్లిపోయి వాటిని ఎలాగైనా సరే సరిచేయాలని కంకణం కట్టుకోవడం అనేది ఒక గుర్తు ప్రేమకి. అది కరుణ, ప్రేమ ఇవన్నీ కూడా మనకు వస్తాయి. ముఖ్యంగా మనం ఇక్కడ గుర్తు పెట్టుకుంటే ప్రేమ గురించి. ఇక్కడ శుక్రుడు ఇంద్రుడు వీళ్ళిద్దరి మధ్య మంచి సంబంధం ఏర్పడుతుంది. ఆ శుక్ర ఇంద్రుల సంబంధం మంచిగా ఉండడం వల్ల మనకు విశ్వప్రేమ స్థాయిలోకి వెళ్ళడానికి సాధకుడికి అవకాశం ఉంటుంది. అందుకని విశ్వప్రేమ స్థాయికి మనం వెళ్ళాలి. ఆ స్థాయిలో మనం కూడా ఎదగాలి సాధనలో అంటే మన జాతక చక్రంలో శుక్రుడికి ఇంద్రుడికి 60 degrees కానీ 120 degrees కానీ ఉంటే వాళ్ళ ప్రభావం వల్ల మనం ఉద్ధరించబడతాం. ఇవన్నీ ఇలా ఉంటే మనం ఇలాగ ఎదగాలి అనే ఒక ఆలోచనతోటి సాధన చేసుకుంటున్నప్పుడు సాధకులకు అందరికీ కూడా ఒక చక్కని అవకాశం ఎప్పుడంటే శుక్రుడు మీనరాశిలో ఉంటున్నప్పుడు. శుక్రుడు మీనరాశిలో ఎప్పుడు ఉంటాడో చూసుకుని శుక్రుడు మీనరాశిలో వచ్చాడు. అక్కడ ఉన్న శుక్రుడు మీనాక్షి అని అమ్మవారి కండ్ల ద్వారా పనిచేస్తాడని చెప్తారు. అందుకని శుక్రుడు పనిచేస్తాడా భగవంతుడు అవన్నీ పక్కన పెడితే శుక్రుడు ఉచ్చలో ఉండగా, శుక్రుడు మీనంలో ఉండగా ఎవరెవరైతే వాళ్ళు ఈ ప్రేమతత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ సాధన చేస్తారు, లవ్ యాజ్ యూత్ఫుల్నెస్, లవ్ యాజ్ బ్యూటీ, లవ్ యాజ్ పర్ఫెక్షన్. లవ్ యాజ్ పర్ఫెక్షన్ అని మన ఎవరు మాస్టర్ గారి యొక్క ప్రియ శిష్యులు ఏటూరు ప్రభాకర్ శాస్త్రి గారు చెప్తారు, లవ్ యాజ్ పర్ఫెక్షన్. మనం ఏ ఒక్క ఆస్పెక్ట్ తీసుకున్నా సరే మిగతా రెండు కూడా వచ్చేస్తాయన్నమాట. లవ్ యాజ్ పర్ఫెక్షన్ తీసుకున్నానుకోండి మిగతా రెండు ఏమొస్తాయి, యూత్ఫుల్నెస్ వస్తుంది, అందం వస్తుంది. అలాగే సెయింట్ జెర్మెయిన్ అనే ఒక ఆయన ఉన్నారు, ఆయన ఈ 7th ray అంటే యజ్ఞ క్రతువులు వీటికి సంబంధించిన కిరణానికి 7th kirananiki అధిపతి ఆయన. ఆయన ఏం చెప్తారంటే లవ్ ఈజ్ పర్ఫెక్షన్ మేనిఫెస్టెడ్, ప్యూర్ లవ్ ఈజ్ ఎవ్రీథింగ్ క్రియేటెడ్ అండ్ సస్టైన్డ్. అది ప్యూర్ లవ్ ఈజ్ ఎవ్రీథింగ్ అదే అంత, ప్యూర్ లవ్ ఈజ్ ఎవ్రీథింగ్ అండ్ సస్టైన్డ్. ప్యూర్ లవ్ ఈజ్ ఎవ్రీథింగ్ క్రియేటెడ్ అండ్ సస్టైన్స్ అంటే ఏంటంటే పోషించడం. ప్యూర్ లవ్ అనేది ఈ మొత్తం క్రియేషన్ అంత, అదే అన్నిటినీ పోషిస్తుంది, అన్నిటికీ ఆధారం అదే. సమస్త జగదాధారాయ నమః, కిందసారి హైదరాబాద్లో వచ్చినప్పుడు నేను ఈ మంత్రం చెప్పాను, ఓం సమస్త జగదాధారాయ నమః. ఆ సమస్త జగత్తుకి ఆధారం ఏంటంటే ప్రేమ అనే ఒక ప్రిన్సిపల్, ప్రేమ అనే ఒక గుణం. ఆ గుణం మనలో ఎంతగా డెవలప్ అవుతుంటే మనం అంతగా భగవంతుడితో ఒకటవుతాం అన్నమాట. దాన్ని మనకు వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు ఎలా చెప్పారు, ఆయన రాసుకున్న పుస్తకంలో నుంచి ఒకటి చదివి వినిపిస్తాను మీకు ఒక్క క్షణం. పరిపూర్ణత అని చెప్పుకున్నాం చూసారు ఇందాక, యూత్ఫుల్నెస్ అందము, నెక్స్ట్ పర్ఫెక్షన్ పరిపూర్ణత. పరిపూర్ణత అంటే మానవ సామాన్యం కంటే ఎంతో ఉన్నతంగా ఎంతో లోతుగా గోచరించిన తత్వమును మానవుడు తన ప్రేమ ప్రసరించిన చోట్ల ఎల్లా వ్యాప్తించుట అంటే ఈ తెలుగు కొంచెం అర్థం కావడం కష్టం. అంటే ఏం చేయాలి, మన హృదయంలోకి మనం వెళ్లే కొద్దీ మనకు భగవంతుడు ప్రేమస్వరూపుడుగా దర్శనమిస్తాడు. ఆ ప్రేమస్వరూపుడుగా దర్శనమిచ్చిన దాన్ని మనం గ్రహించి అందరికీ పంచాలి. దీనికై ఏం చేయాలి, ఇది మన హృదయంలోకి వెళ్ళటం. అదంతా ఏం చేయాలి, హృదయము ఎంతెంత ప్రేమమయ మగులు అంటే మనందరికీ హృదయం ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఆ హృదయం ఎక్కడుంటుంది అంటే తల నుంచి పాదాల వరకు మొత్తం ఉంటుంది. అంటే మనిషి బొమ్మ అవుట్లైన్స్ గీసి వేసి వదిలిస్తే ఎలా ఉంటుంది, మధ్యలో ఫీచర్స్ ఏమి ఉండవు అంటే కళ్ళు ముక్కు చెవులు మిగతా ఏమి ఉండవు, ఊరికి అలా అవుట్లైన్స్ ఉంటాయన్నమాట. ఆ అవుట్లైన్ కనుక గీస్తే ఆ మధ్యలో ఉన్నది ఏదైతే ఉందో అంతా హృదయము అంటాం. ఆ హృదయము మనం దేంతో నింపాలి, ప్రేమతో నింపాలి, భగవంతుడి ప్రేమతో నింపాలి. దాన్ని హృదయము ఎంతెంత ప్రేమమే మగును, ఆ ప్రేమ మానవత మీద ఎంతెంత అధికాధికముగా ప్రసరించును. ఫస్ట్ స్టెప్ ఏంటి, మన హృదయాన్ని ప్రేమతో నింపాలి. భగవంతుడి యొక్క ప్రేమతో ఉంటారు. ఆ మనం తీసుకున్న ఆ ప్రేమని మన ఎదురుగుండా ఉన్నవాళ్ళు, మనకు పరోక్షంగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరి మీద ఈ ప్రేమని ప్రసరిస్తున్నాను అని భావన చెయ్యాలి. రెండో స్టెప్. మొదటి స్టెప్లో హృదయం అంతా ప్రేమతో నిండుతోంది అని భావించాలి. రెండో స్టెప్లో హృదయంలో ఉన్న ప్రేమ ఈ భూమి జీవులందరి మీద వర్షిస్తోంది, అందరి మీద ప్రసరిస్తోంది. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మానవుడు అంతకంతకి ఉన్నతంగా, అంతకంతకి లోతుగా తన యొక్క హృదయంలో ఉన్న పరమాత్మతో ఏకమవుతాడు. ఇది మాస్టర్ గారు ప్రజ్ఞా ప్రభాకర్ అని చెప్పి రాశారు. నటువర్ ప్రభాకర్ శాస్త్రి గారు వారి దాంట్లోంచి యథాతథంగా మీకు చదివి వినిపించారు. మాస్టర్ గారు ఏం చెప్పారంటే, నేను నీలోనే ఉంటాను, నీకు అవసరమైన సలహాలు అన్ని సూచనలే నువ్వు నీలో ఉండే ఇస్తాను, నువ్వు కుంభకోణం రావక్కర్లేదు అని చెప్తారు ఆయన. ఆ చేస్తున్నప్పుడు సాధన ఆయనకు వచ్చింది రాసుకున్నాడు ప్రజ్ఞా ప్రభాకర్లో. అదే మనం గుర్తుపెట్టుకుని లవ్ ఈజ్ పర్ఫెక్షన్ మేనిఫెస్టెడ్ అందుకని ఏం చేయాలి మన సాధనలో ఇంకా మన హృదయాన్ని ప్రేమతో నింపాలి. ఆ నింపిన ప్రేమని అందరికీ పంచాలి. ఆ రెండు చేయడం ఎందుకు? మనం దానివల్ల మనకేంటండి, మనకి ఏదో ఒకటి ఉండాలి కదా, ఏమంటారు దానివల్ల మనకు ఎంతో కొంత ప్రయోజనం ఉండాలి కదా. ఊరికే ఏం చేయం మనం, చేస్తాం చెయ్యం, లేకుంటే దాని ప్రయోజనం ఇంకో చోట ఇంకో గురువు చెప్తాడు. ఏమని అలా చేయటం వల్ల ఏమవుతుందో చెప్తారు, అది వినండి. అలా చేయటం వల్ల ఏమవుతుంది, భగవంతుడి శక్తి మనకి ఇంకా మనలోంచి ప్రసరించడం మొదలవుతుందన్నమాట. ద కంటిన్యూయల్ అవుట్పోరింగ్ ఆఫ్ ఫీలింగ్ ఆఫ్ పీస్ అండ్ డివైన్ లవ్ టు ఎవ్రీ పర్సన్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క పదార్థానికి, అణువణువుకి, ఈ సృష్టిలో ఉన్న ప్రతి అణువుకి, ప్రతి మనిషికి, ప్రతి వ్యక్తికి, ప్రతి అంటే ఖనిజ వృక్ష జంతు మానవ దేవ సముదాయంలో ప్రతి ఒక్కరికి కూడా, అలాగే ఈ ప్లానెట్స్కి, సూర్యుడికి, సౌర కుటుంబానికి, అలాగే విశ్వ కుటుంబం మొత్తం అందరికీ కూడా నా హృదయంలో ఉన్న ప్రేమను నేను పంచుతున్నాను, ఈ ప్రేమతో అందరినీ అభిషేకిస్తున్నాను అని ఎవరైతే అనుకుంటారో, దీనికి ఏ కండిషన్ ఉండకూడదు. మళ్ళీ అన్కండిషనల్ పోరింగ్ డౌన్ ఆఫ్ ప్యూర్ లవ్ అండ్ పీస్ టు ఆల్. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఇది ఏదైతే భగవంతుడి యొక్క అనంతమైన శక్తి ఉందో, అనంతమైన శక్తి అనేది ఒక హోలీ ఆఫ్ హోలీస్ అనుకుంటే దాంట్లోకి వెళ్ళటానికి కావాల్సిన మార్గాన్ని సూచిస్తుంది. దాంట్లో వెళ్ళటానికి ఆ తలుపుకి వేసిన తాళం తీయటానికి కావాల్సిన చెవి లాంటిది అనమాట. ఇది మనం ఒక లాకర్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి, మన దగ్గర కీ ఉండాలి, ఓపెన్ చేస్తే కీ పెట్టి తీస్తే ఓపెన్ అవుతుంది, అప్పుడు లోపల ఏమన్నా తెలుస్తుంది. అలాగా మనలోనే భగవంతుడు ఉన్నాడు నిజమే, కానీ మనలో ఉన్న భగవంతుడి శక్తిని మనం తెలుసుకోవడం ఎలాగా అంటే ప్రేమ ద్వారా మాత్రమే. ఆ ప్రేమ ద్వారా తెలుసుకోవడానికి మనకు ఇందాక రకరకాల స్టెప్స్ చెప్పారు. దాంట్లో అతి ముఖ్యమైన స్టెప్ ఏంటి, వివేకం. ప్రేమ ఉండాలి, దానికి వివేకం జోడించబడింది. వివేకం జోడించబడటంతో ఏమవుతుంది, మనిషి మామూలు పశుప్రాయమైన ప్రేమ నుంచి కొంత ఉన్నత స్థాయిలో ప్రేమలోకి ప్రవేశిస్తాడు, బుద్ధిలోకంలోకి ప్రవేశించి అక్కడి నుంచి ప్రేమ అంటే అందమే, అందమే ప్రేమ, అదే భగవంతుడు అనే జ్ఞానం సంపాదిస్తాడు. అలా సంపాదిస్తూ ఆ సంపాదించడానికి ఇంకా ఇంకొక పరమ గురు ఏం చెప్తారు, మన హృదయం అంతా ప్రేమతో నిండాలి, భగవంతుడి యొక్క పరమ ప్రేమతోటి, దివ్య ప్రేమతోటి. దాన్ని నేను అందరికీ అన్కండిషనల్గా పంచుతున్నాను అని ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఒక తాళం చెవి దొరుకుతుంది. ఒక ఖజానా ఉంది నా దగ్గర, అది ఎవడు అడగట్లేదు అంటారు బాగా. అలాంటి భగవత్ సామ్రాజ్యంలోకి వెళ్ళడానికి కావాల్సిన ఖజానా యొక్క ఆ కీ ఏంటో చెప్తున్నారు, ఆ తాళం చెవి ఏంటో చెప్తున్నారు, అదే ప్రేమ. ఆ ప్రేమతోటి హృదయం అంతా నింపడం. ఆ ప్రేమని వీరు వారు అని కాదు, మనల్ని చంపడానికి వచ్చిన వాడికి అయినా సరే ఆ ప్రేమని మనం పంచే పద్ధతిలో మనం ఉండాలి. అలా అన్కండిషనల్ అవుట్పోరింగ్ ఆఫ్ ట్రూ లవ్ ఈ ద మ్యాజిక్ కీ దట్ అన్లాక్స్ ద డోర్ అండ్ రిలీజెస్ ఇన్స్టెంట్లీ ద ట్రెమెండస్ ఇన్నర్ గాడ్ పవర్. మనలో ఉన్న అంతమైన పరమాత్మ యొక్క శక్తి ప్రసరించాలి, పని చేయాలి అంటే ఇది ఒక్కటే మార్గం, ఇంకోటి లేదు అంటారు. దీనికి ఏంటంటే ఈ పరమాత్మ యొక్క ఈ శక్తిని ఉపయోగించుకోవడానికి మన దగ్గర ఒకటే ఒకటి ఉండాలి, అదేంటంటే సర్వకాల సర్వావస్థలందు పర్ఫెక్షన్, భక్తి మాస్టరీ అండ్ డోమినియన్ ఓవర్ ఆల్ థింగ్స్ ఆన్ ఎర్త్ ఇంక్లూడింగ్ కాన్షియస్ కంట్రోల్ ఆఫ్ ఆల్ న్యాచురల్ ఫోర్సెస్. అది భగవంతుడి శక్తిని ఉపయోగించుకోవటం, దాన్ని సరైన పద్ధతిలో వాడటం. అంటే గురువు గారి జీవిత చరిత్రలో ఇది ఎలాగంటే, నేను చేసిన గాయత్రి పురస్కరణ చేశారు, గాయత్రి మంత్ర పురస్కరణ, వాటి శక్తి అంతా కూడా నేను ఇంకా వాడలేదు, యుగ పరివర్తనకే వాడతాను నేను ఇవన్నీ అని. అలాంటి భగవంతుడి శక్తి వాడటానికి మనకు గురువుగారి జీవిత చరిత్రలో మొట్టమొదటి చాప్టర్స్లో ఉంటుంది. ఆయన ఎంత ప్రేమపూర్తంగా అన్నింటినీ వాడారు, నేను ప్రేమని అందరికీ పంచాను, అది ఎన్నో రెట్లై మళ్ళీ నా దగ్గరికి వచ్చింది అని చెప్తారు. ఆయన జీవితంలో ఉన్న మ్యాజిక్కి అంతా ఇక్కడ ఏదైతే చెప్తున్నామో ఆ పరమ ప్రేమని తను తెచ్చుకోవడం, అందరికీ పంచడం అనేది. దీన్ని ఇక్కడ స్టెప్ 3 ఇంగ్లీష్లో చదివేస్తారు, మీరు వినండి. రికగ్నిషన్ కంటిన్యూస్ ఆర్ కాన్షియస్ డైరెక్షన్ అండ్ కన్స్ట్రక్టివ్ యూజ్ ఆఫ్ గాడ్ పవర్ ఎనర్జీ మెయింటైన్డ్ వితిన్ వన్ సెల్ఫ్ అట్ ఆల్ టైమ్స్ ఈజ్ దే వే ఆఫ్ పర్ఫెక్షన్. ఆ పరమాత్మ యొక్క శక్తిని అందుకోవడానికి మనం వే ఆఫ్ పర్ఫెక్షన్. పర్ఫెక్షన్ అంటే ఏం చెప్పుకున్నాం ఇందాక, పర్ఫెక్షన్ ఈజ్ నథింగ్ బట్ లవ్ ఎక్స్ప్రెస్డ్, లవ్ ఈజ్ పర్ఫెక్షన్ మేనిఫెస్టెడ్, అది ఉండాలి. నెక్స్ట్ మాస్టరీ అండ్ డొమినియన్ ఓవర్ ఆల్ థింగ్స్, మాస్టరీ దేని అన్నిటి మీద మనకు స్వామిత్వం రావాలి, అంటే అవి మనం చెప్పినట్టుగా జరగాలి. అంతే తప్ప మన స్వార్థం కోసం మళ్ళీ మనం చెప్పినట్టు అవి నడవాలనుకోకూడదు. భగవంతుడు ప్రణాళికలో పనిచేయడానికి మనం బాబా గారి చరిత్రలో నాగు అంటే పైనుంచి కింద పడే సీలింగ్ ఆగిపోతుంది, వీళ్ళందరూ భోజనం చేసేంత వరకు ఏం జరగదు. అలాగే తుఫాన్ ఆగిపోమన్నారనుకోండి, తుఫాన్ ఆగిపోతుంది. వర్షం కురవాలన్నారనుకోండి, కురుస్తుంది. వద్దన్నారనుకోండి, మానేస్తుంది. ఇవన్నీ ఎందుకంటే భగవంతుడి ప్రణాళిక కోసం పనిచేస్తున్న వాళ్ళని రక్షించడానికి, అలాగే భగవంతుడి ప్రణాళికను ముందరకు తీసుకెళ్ళడానికి. ఈ రెండింటిలో ఏదైనా అవసరం. కాన్షియస్ కంట్రోల్ ఆఫ్ ఆల్ న్యాచురల్ ఫోర్సెస్, ఇది రావాలి. దీనికి ఏవి చేయాలి? చాలా సింపుల్, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి, ఏది నేను ఎప్పుడు పరమాత్మతోటి అనుసంధానం అయి ఉన్నాను అనుకోవచ్చు ఒకటి, లేకపోతే నేను ఎప్పుడు గురువుతోటి అనుసంధానం అయి ఉన్నాను అనుకోవచ్చు. గురువు గారి జీవిత చరిత్రలోనే ఉంది దీనికి సంబంధించిన విషయం. ఏంటంటే అది, నేను నా జీవితంలో మొత్తం ఇన్నేళ్లలో నేను 3 సార్లే చూశాను నా గురువుని. ఆయన నా ఇంటికి వచ్చాడు, తర్వాత నేను 3 సార్లు ఇవ్వలేదు, తర్వాత ఎప్పుడు ఆయన చూడలేదు. కానీ నేను మానసికంగా ఎప్పుడు ఆయనతోనే దగ్గరగా ఉన్నాను, నా మనస్సంతా నా గురుదేవులతో నిండి ఉన్నది అని చెప్తున్నారు. అదే భాష, అదే మాట సెయింట్ జర్మైన్ అనే ఆయన ఏం చెప్తున్నాడంటే, డీప్లీ ఫీల్ అసోసియేటెడ్ విత్ యువర్ గాడ్ సెల్ఫ్, ప్రాక్టీస్ దిస్ ఆల్ టైమ్స్. నీలో ఉన్న భగవత్తత్వంతో నువ్వు ఎప్పుడు కూడా అనుసంధానమై ఉన్నావు అనుకో, గుర్తు తెచ్చుకో. ఎప్పుడు అనుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి. ఇదేం పెద్ద కష్టమైన విషయం కాదు. నేను కళ్ళు మూసుకునే ధ్యానం చేయమని చెప్పట్లేదు. డీప్లీ ఫీల్ దట్ యువర్ అసోసియేటెడ్ విత్ యువర్ గాడ్ సెల్ఫ్ విత్ ఇన్ అండ్ ప్రాక్టీస్ దిస్ ఆల్ టైమ్స్. దీనివల్ల ఏమవుతుందంటే పర్ఫెక్ట్ కామ్నెస్ ఆఫ్ ఫీలింగ్ అండ్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. ఎప్పుడు కానీ కోపం కానీ, ద్వేషం కానీ, అసూయ కానీ, ఈర్ష్య కానీ, ఇంకా వాడిని ఏదో చేసేయాలి కానీ, కత్తి కానీ, ఇలాంటివి ఏమీ రాకుండా జాగ్రత్త పడాలి. ఆల్ టైమ్స్ ఆల్ కండిషన్స్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ లో మనం కాంబినేషన్ శాంతం వహించాలి. శాంతం చాలా గొప్పది. బీ నాట్ టెంప్టెడ్ టు మిస్యూజ్ పవర్. ఎప్పుడైతే మన పరమాత్మ శక్తి మనకు వచ్చిందో, అదేదో చిన్నప్పుడు కథ చెప్తారు మనకు కదా, వాడు తపస్సు చేసి పైకి చూసాడు, పిట్ట కాస్త కాలి కింద పడిచేది, మనకు బోడి శక్తులు వచ్చాయని ఇంకోళ్ళు ఇంటికి వెళ్ళి భగవతి భిక్షాన్ని చేయండి, ఆడు ఎంతసేపటికి రాకుండా చివరికి వచ్చి మా ఆయనకి అన్ని చేసుకొచ్చాను, నేనేమైనా పెట్టను అనుకున్నా కాలు చచ్చిపోవడానికి. అయ్యి బాబు నీకు ఎలా తెలిసింటే, ఇంత చిన్న విషయం ఉంది, మా గురువు దగ్గరికి వెళ్ళి చెప్తాడు వాడు అని చెప్తున్నాడు. అక్కడికి వెళ్తే అతనేమో మాంసం అమ్ముకుంటుంటాడు. ఆడేం చేస్తాడు, వాడు అమ్మ నాన్నని అంతా చూసుకుని అప్పుడు వీడితో మాట్లాడతాడు. ఇదేంటి అంటే, అవును నా స్వధర్మం ఇది, నా ధర్మాన్ని చేసిన తర్వాత ఏదైనా అని చెప్పి ఆ ధర్మవ్యాధులు అతను కొన్ని ధర్మాలు ఉపదేశిస్తాడు. ఇవన్నీ కూడా భగవంతుడి ప్రేమతత్వం అనేది ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవటం అనే విషయం ఉంది చూసారా, భగవంతుడు ప్రేముడు, ప్రేమమయుడు, ప్రేమస్వరూపుడు అనేది. అది మనకు చెప్పేవాడు శుక్రుడు అనే ఒక వ్యక్తి కాదు, శుక్రుడు అనేది గ్రహము కాదు, శుక్రుడు అనే ఒక ప్రిన్సిపల్ గుణం. దానికి ప్రేమ అనేది శుక్రుడి ద్వారా వస్తుంది. సనత్కుమారులు తీసుకుని మన భూమి మీద వర్షిస్తుంటారు. ఇలాగా ఉన్న ఈ విషయాల్లో మనం ప్రేమతత్వాన్ని ఎంతగా ఎంతగా పెంచుకుంటే అంత అంతగా పర్ఫెక్షన్ మనకు వస్తుంది. ఎంత ఎంతగా పర్ఫెక్షన్ ఉంటే ద అరేంజ్మెంట్ ఆఫ్ థింగ్స్ అని ఇందాక చెప్పుకున్నాం గురుడు, అంత బాగా మనం పర్ఫెక్షన్ లోపల అరేంజ్మెంట్ జరుగుతుంది. లోపల అరేంజ్మెంట్ దానికే ఇందాక కిషోర్ చెప్తున్నాడు కింగ్ చాంబర్ ఎలా ఉండాలి అది చెప్పాడు. కింగ్ చాంబర్ ఎలా ఉండాలంటే ఇంకో ఈ కొలతలతో ఉండాలి, ఇంతగా ఉండాలి. రాముల వారి గురించి చెప్తూ ఆయన అన్ని అంగాలు సమంగా ఉన్నాయి అని వర్ణిస్తాడు. వాల్మీకి సమంగా ఉన్నాయంటే అర్థం ఏంటంటే అంగశాస్త్రం ఉంది మనకు, సాముద్రిక శాస్త్రంలాగా అంగశాస్త్రం ఉంది. దాంట్లో ముక్కు ఇలా ఉండాలి, కళ్ళు ఇలా ఉండాలి, భుజాలు ఇలా ఉండాలి, శంఖ మెడ ఆడవాళ్ళకైతే శంఖల్లా ఉండాలి మెడ అంటారు, మగవాళ్ళకి ఇంకోలా ఉంటుంది. అలాగే భుజాలు ఇలా ఉండాలి, ఎంత పొడుగు ఉండాలి, కాళ్ళు చేసిన నడుము, చెస్ట్ ఎలా ఉండాలి, పొట్ట ఎలా ఉండాలి. అలాగే ఈ మెడ మీద కొందరికి ఈ మూడు గీతలు ఉంటాయి. అలాగే రమణ మహర్షి గారి ఫోటో చూడండి, ఆయన పొట్ట మీద మూడు గీతలు ఉంటాయి. చాలా చాలా ముఖ్యమైన అంగ విద్యలో అది చాలా ప్రముఖమైనది అనమాట. చాలా గొప్ప లక్షణం అది అలా ఉండటం, మహాత్ములకు ఉంటుంది అలా, అందరికీ ఉండదు. ఇది చెప్పుకున్న తర్వాత ఇవాళ మనం శుక్రుడు అంటే ప్రేమ, ప్రేమ అనే భగవంతుడి తత్వాన్ని భూమి మీదకి ప్రసరింపచేసే ఈ శుక్రుడు అనే అతని యొక్క దేవగురు బృహస్పతి అయితే రాక్షసుల గురు శుక్రుడు. ఆయన నుంచి మనకు ఆ శక్తిని మనకు శుక్రగ్రహం ఇస్తుంది. ఆ శుక్రగ్రహం ఎలా ఇస్తుంది, సనత్ కుమారు ఇస్తారు కాబట్టి. ఇదంతా ఉన్న శుక్రుడు అసురులకి గురు అయినప్పటికీ కూడా వాళ్ళకి మృత సంజీవిని విద్య లేకపోతే మిగతావి అన్ని కాకుండా భగవంతుడి మీద భక్తినే చెప్పాడు ఆయన, భగవంతుడి మీద భక్తిని చెప్పాడు. కానీ ఇంకా శుక్రుడి గురించి చెప్పుకోవాల్సి చాలా ఉంది, నెక్స్ట్ ఇంకో క్లాస్లో చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటంటే సింపుల్గా కొన్ని విషయాలు ఉన్నాయి. అవి ఏంటంటే భూమికి ఒక ప్రజ్ఞ అంటే భూమాత ఉందనుకోండి, మనం ఎలాగైతే శరీరం భూమాత మన తల్లి పొడమి తల్లి, ఆవిడికి మనకులాగే ప్రాణమయ కోశం మనోమయ కోశం మధ్యలో కామమయ శరీరం ఇవి ఉంటాయి. అవి ఏ గ్రహాల వల్ల ఏర్పడుతున్నాయంటే భూగోళం ఏమో ఆవిడికి వైటల్ బాడీ అంటే ప్రాణమయ శరీరం ప్రాణమయ కోశం లేకపోతే భూమి ప్రజ్ఞకి. నెక్స్ట్ బుధుడు మనోమయ కోశం అంటే భూమి మీద మనుషుల యొక్క మనస్సులన్నింటినీ ప్రభావితం చేసేది చంద్రుడి వల్ల మనస్సు ఏర్పడుతుంది. మనోమయ కోశం దాని యొక్క ఫంక్షన్స్ అన్నీ కూడా బుధుడి వల్ల వస్తాయి. అలాగే శుక్రుడు కోరికలకు సంబంధించిన కామమయ శరీరం భూమికి సంబంధించిన భూమాతకి సంబంధించినవి చెప్తున్నాం మనం, భూమాతకి సంబంధించినవి చెప్తున్నాం తప్ప భూమి మీద ఉన్న మనుషుల గురించి కాదు. మళ్ళీ రిపీట్ చేస్తాను, ఈ ప్లానటరీ లోగోస్ అంటాం అంటే భూ ప్రజ్ఞ ఏదైతే ఉందో భూమి యొక్క అధిదేవత ఎవరైతే ఉన్నదో ఆ భూమాతకు సంబంధించినంత వరకు ప్రాణమయ కోశమేమో మన ఫిజికల్ ఎర్త్, అలాగే మనోమయ కోశము మెర్క్యురి బుధుడు, అలాగే కామమయ శరీరమేమో శుక్రుడు. ఈ మూడు కలిపి ఈ భూమి ప్రజ్ఞకి పర్సనాలిటీగా పనిచేస్తాయి. మన పర్సనాలిటీ ఒక వ్యక్తికి ఎలాగైతే చెప్పుకుంటాం, వాడి యొక్క ఆలోచన, వాడి యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ చెప్పుకుంటే అది పర్సనాలిటీ అవుతుంది అనమాట వాడి అలిగేషన్స్. అలాగే భూమి యొక్క అలిగేషన్ చూసేది ఆ పర్సనాలిటీ సంబంధించినది భూమి బుధుడు శుక్రుడు అనమాట. ఇంకా ఒక చిన్న దాంతో క్లోజ్ చేస్తాను, అదేంటంటే ఈ గ్రహాల ప్రభావం మామూలుగా మన భౌతిక జీవితం మీద చాలా ఉంటుంది. అంటే తుఫాన్లు, అగ్ని పర్వతాలు పేలడాలు, లేదా అగ్ని ప్రమాదాలు, వరదలు వచ్చి ముంచేయడాలు, భూకంపాలు వచ్చి చచ్చిపోవడాలు, ఇవి కొన్ని అయితే మనిషి తనకు తాను కొన్ని భౌతికమైన బాధలు అనుభవిస్తూ భౌతికమైన కష్టాలు అనుభవిస్తూ ఇవన్నీ ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో అది వాడు చేసుకున్న కర్మ వల్ల ఏర్పడిన గ్రహస్థితి వల్ల తెలుస్తూ ఉంటుంది. అది భౌతికమైతే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి వెళ్ళదలుచుకున్న వాళ్ళకి ఈ గ్రహాల వల్ల వచ్చే ఇబ్బందులు తొలగాలంటే కొన్ని సూత్రాలు ఇచ్చారు. అదేంటంటే ఈ సూత్రాలు అనే దానికంటే కొన్ని మంత్రాలు ఇచ్చారు, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క మంత్రం. అవి చేయటం వల్ల ఏమవుతుందంటే మనిషి మీద భౌతిక పరమైన పరిమితులు ఏవైతే ఉన్నాయో, లిమిటేషన్స్, గ్రహాల వల్ల వచ్చినవి అవన్నీ పోతాయి, పోయి ఆధ్యాత్మికంగా డెవలప్ అవుతాడు. దానికి మొదటగా సూర్యుడికి ఘృణి అనే మంత్రం ఇచ్చారు. ఘృణి సూర్య ఆదిత్య ఓం అనేది చేస్తూ ఉంటే సూర్యుడి యొక్క ఆధ్యాత్మికంగా మనం సాధనాపరంగా ఉన్నతి చెందడానికి ఏవైనా అడ్లు ఉంటే సూర్యుడి వల్ల వచ్చే అడ్లు ఏంటంటే అహంకారం. కాబట్టి అహంకారం పోదు. నేను నాకే తెలుసు అండి, నేనే చాలా గొప్పవాడిని ఇలా అనుకునే వాళ్ళకి సూర్యుడి వల్ల వచ్చిన అహంకారం అని తెలుసుకోవాలి. నెక్స్ట్ చంద్రుడి వల్ల, చంద్రుడి వల్ల వచ్చే ఇబ్బంది ఏంటంటే చంద్రుడికి వృద్ధి క్షయాలు ఉంటాయి. బాగా పెరుగుతాడు, ముడిచిపోతాడు, పెరుగుతాడు, ముడిచిపోతాడు. అలాంటి మనస్సు కొన్ని రోజులు బాగుంటుంది, కొన్ని రోజులు డల్గా ఉంటుంది. అంబుజ, అంబుజ అంటే నీళ్ళలోంచి పుట్టింది. అంబుజ అనే మంత్రం చేసుకోవాలి. అలాగే బుధుడి వల్ల తెలివితేటలు, అక్కడ లేని ఇంటర్ప్రిటేషన్స్, తప్పుగా చెప్పడం ఒకదాన్ని ఇంకోలాగా, ఇలాంటి చెడు లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోవడానికి మంత్రం సకల. ఈ సకల అనగానే మీలో ఎవరికన్నా ఒక మంత్రం గుర్తు వచ్చిందేమో, గుర్తుకొస్తే చివరిలో చెప్పండి. నెక్స్ట్ గురు హంస శివ సోహం. గురువు యొక్క అనుగ్రహం మన మీద వర్షించి ఆధ్యాత్మికంగా మనం ఉన్నతి చెందాలి. ద అరేంజ్మెంట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పుకున్నాం చూసారా, అలాగే పద్ధతి ప్రకారం రథమికగా జీవితం గడపాలి అంటే హంస శివ సోహం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే డాక్టర్ పార్వతీ కుమార్. ఆయన నావాణి పత్రిక నడుపుతున్నారు, దాని కింద అట్ట మీద ఉంటుంది హంస శివ సోహం అనే మంత్రం. ఎప్పటి నుంచో వేస్తున్నారు ఆయన. అలా పద్ధతిగా చాలా డిసిప్లిన్డ్ గా ఉంటారనమాట. అరేంజ్మెంట్ ఆఫ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తారు. దానివల్ల నుంచి వచ్చే బ్యూటీ, దానివల్ల శుక్రుడు గురువు కలటం వల్ల వచ్చే అరేంజ్మెంట్ ఆఫ్ థింగ్స్, దాంట్లో నుంచి వచ్చే బ్యూటీ ద్వారా భగవద్ దర్శనం ఏదైతే ఉందో అది ఆయన స్పెషలిస్ట్ దాంట్లో. నెక్స్ట్ శుక్రుడు. శుక్రుడు యొక్క బ్యాడ్ ఎఫెక్ట్స్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ పోవాలంటే అమల అనే మంత్రం చేయాలి. ఈ మంత్రానికి మటుకు మాస్టర్ ఎలా ఇచ్చారంటే ఒక తెల్లటి పద్మం, దాంట్లో అమ్మవారు ఉన్నట్టు హృదయంలో ధ్యానిస్తూ అమల అమలాయ నమః, ఓం అమలాయ నమః అలా చేసుకోమని ఇచ్చారు. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే సాధకుడిని రిడీమ్, దీస్ మంత్రాస్ విల్ రిడీమ్ ద స్టూడెంట్ ఫ్రమ్ ద లిమిటేషన్స్ ఆఫ్ ద మండేన్ ఎఫెక్ట్స్ ఆఫ్ ప్లానెట్స్. ఇది ఒక శుక్రగ్రహానికి సంబంధించి కొన్ని, ఇంకా చాలా ఉంటాయి, ప్రస్తుతం కొన్ని చెప్పుకున్నాం. అలాగే నెక్స్ట్ క్లాస్ లో మనం ఇంకొంచెం చెప్పుకుందాం. మే ద పవర్ ఆఫ్ వన్ లైఫ్ ఫోర్ త్రూ ద గ్రూప్ ఆఫ్ ఆల్ వరల్డ్ సర్వర్స్. మే ద లవ్ ఆఫ్ వన్ సోల్ క్యారెక్టరైజ్ ద లైఫ్ ఆఫ్ ఆల్ దోస్ హూ సీక్ టు ఎయిడ్ ద గ్రేట్ వన్స్. మే ఐ ఫుల్ఫిల్ మై పార్ట్ ఇన్ ద వన్ వర్క్ విత్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్, హోమ్లెస్నెస్ అండ్ రైట్ స్పీచ్. ఐ ఆమ్ కనెక్టెడ్ విత్ ఆల్ ద గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ అండ్ ద మాస్టర్స్ స్టాండింగ్ బిహైండ్. మాస్టర్ నమస్కారం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహిం మహింష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాస్తమస్త సుఖినో భవంతు, లోకాస్తమస్త సుఖినో భవంతు, లోకాస్తమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.